ಸದಾಶಿವ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಜಗದ್ಗುರುರ ಅನುಗ್ರಹ ಆಚಾರ್ಯ ಪರಮೇಶ್ವರಿ ಕೃಪಾ ಕಟಾಕ್ಷಂತೋ ಮನ ಪೀಠಂಲೋ ಮಳ್ಳಿ ಒಕ ಅತಿ ಪವಿತ್ರವೈನಟುವಂತಿ ಕಾರ್ಯಕ್ರಮಾನ್ನಿ ఈ రోజు నుంచి ప్రారంభం చేసుకుంటున్నాం. ఇంతకు ముందు అనేకమైనటువంటి విషయాలపై ఇక్కడ ప్రవచనాలు జరిగి ఉన్నాయి. అయితే నాకు తెలిసి ఇంతవరకు శ్రీ దేవీ భాగవతం మీద ప్రవచనం జరిగి ఉండలేదు. మనకి అది శ్రవణం చేసేటువంటి భాగ్యం ఇప్పుడే కలిగింది. అది కూడా పరమ స్తోత్రీయులు బ్రహ్మశ్రీ భువనగిరి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తెనాలి వాస్తవ్యులు, వారి ద్వారా మనం ఈ 9 రోజుల పాటు దేవీ భాగవతం శ్రవణం చేస్తూ దాంతోపాటు వారు ప్రతిరోజు కూడా ఈ నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం గురించి అనేకమైనటువంటి విశేషాలు మనకి తెలియజేస్తారు. ఎందువలనంటే రేపటి నుంచి మనం ఆ హోమ కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం. రేపు ఏ గ్రహాన్ని మనం ఉపాసించబోతున్నామో ఆ గ్రహం గురించి వారు ముందు రోజు వారు మనకి వివరణ చేస్తారు. దానివల్ల మనకి ఇంకా ఎంతో ఉత్సాహంగా మనం దాంట్లో పాల్గొనేటువంటి అవకాశం కలుగుతుంది. మనమందరం కూడా ధరించేదానికి ఒక చక్కటి అవకాశం. ఇప్పుడు ముందుగా శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని సభకి పరిచయం చేయవలసిందిగా మన విష్ణుభట్ల ఆంజనేయ చైర్ గారిని ప్రార్థన చేస్తూ
యావర్ణాశ్రమ ధర్మ చోదన పరాణిత్యాచయాగచ్చతే యాలోకత్రయ దత్తబోధన కరాయ మాతృవత్ పూజ్యతే సపాయా శృతి భారతి సకరుణం సర్వానపి ప్రాణినః. శ్రీగురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి మహాపుణ్యక్షేత్రం మన గుంటూరు జిల్లాకే కాకుండా ఆంధ్రదేశానికే ఒక విశిష్టమైనటువంటి యొక్క గుంటూరు శాఖ శారదాపీఠం అనేది చాలా విశిష్టమైన పుణ్యక్షేత్రం. నిరంతరము కూడా ఈ క్షేత్రంలో అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమములు ఈరోజు ఉన్నాయి, ఈరోజు లేదు అనేటువంటి మాట లేకుండా నిరంతరము కార్యక్రమములు భక్తజన సందోహంతో రామచంద్ర ప్రభు, ఆ శారదామాత, ఆదిశంకర భగవత్పాదుల వారు, అలాగే ఈశ్వర క్షేత్రం, నవగ్రహములు, మరి యదిహాస్తిత ధన్యత్ర ఎన్నేహాస్తిన తత్ క్వచిత్ అని మహాభారతంలో చెప్పినట్లుగా ఇక్కడ ఏ దైవం ఉన్నది, ఏ దైవం లేదు అంటే ఇక్కడ లేని వస్తువు మరెక్కడా లేదు, మరెక్కడో ఉన్నది అంటే అది ఇక్కడ నిశ్చయంగా ఉన్నది అని చెప్పుకునేటట్లుగా సకల దేవత ప్రాంగణం, ఈ ప్రాంగణంలో దేవీ భాగవత ఉపన్యాసం జరగటం, రాబోయేటువంటి కాలం మనకు శ్రావణ మాసం, అయితే ఇక్కడ ప్రతి శుక్రవారము కూడా జగన్మాత యొక్క అర్చన కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నది. అనేక మంది మహాతల్లులు వచ్చి కుంకుమార్చన చేస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మాత యొక్క వైభవం రేపు శ్రావణ మాసంలో ఇంకా మనం చేసుకునేటువంటి కార్యక్రమానికి పునాదిగా మనం ఇప్పటి నుంచి ఈ దేవీ భాగవత ప్రవచనం చేయటం చాలా మహాభాగ్యం మనమంతా శ్రవణం చేయటం. వీరు చాలాకారం మహారాష్ట్రలో ఉండి ఆంధ్రదేశీయులే, మహారాష్ట్రలో ఉండి అక్కడ గురువుగారి దగ్గర ఈ శ్రీ విద్యా ఉపాసనంతా కూడా వారు అధ్యయనం చేసి వారు అనాదిగా తెనాలి వాస్తవ్యులు. ఆ తర్వాత కొంతకాలం మన ఆంధ్రదేశంలో లేరు. మళ్ళీ మహారాష్ట్ర నుంచి కొంతకాలం అయిన తర్వాత దైవానుగ్రహం చేత వారు తెనాలి ప్రాంతానికి రావటం, అనేకమైన చోట్ల 9 రోజులుగా వారు ఇప్పటికీ దేవీ భాగవతములు 108 చెప్పాలి అని అనుకున్నారు. సుమారుగా నాకు తెలిసి ఇప్పటికీ ఇది 105వ 106వ ఈ దేవీ భాగవత ప్రవచనం. ఎక్కడ చెప్పినా కూడా అనేక మంది గృహస్థులు వారిని పిలిచి వారింట్లో 9 రోజులు వారి చేత ఉపన్యాసం చెప్పించుకుని చివరి రోజున చండీ హోమం, మహావిద్య హోమం, వనదుర్గ ఇలా కార్యక్రమాలు జరిపించటం, ప్రతినిత్యము కూడా వారి ఉపన్యాసానికి 10 మంది ఉండనివ్వండి, 1000 మంది ఉండనివ్వండి, వారి ఉపన్యాసం ఒకే రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అనేకమైన సందర్భాల్లో వారు చెప్పేటువంటి ఆలోచనలు, వారు చెప్పే విధానము చూసి చాలామంది చాలా ఆశ్చర్యచకితులైనారు. వారికి మాకు ఉండేటువంటి నిత్య సంబంధం అది ఎలా చెప్పాలి అంటే ఒక సోదర సంబంధం అని చెప్పవచ్చు, పితాపుత్ర సంబంధం అని చెప్పవచ్చు, గురు శిష్య సంబంధం అని చెప్పవచ్చు. కాబట్టి అటువంటి మహనీయులు ఈ శారదా పరమేశ్వరి ప్రాంగణానికి, జగద్గురు సన్నిధానానికి రావటం అంటే వారు కూడా ఏమనుకుంటున్నారంటే ఆ గురువుల యొక్క కృప ఇంచుమించుగా ఈ 108 పూర్తయ్యేటువంటి చివరి సందర్భంలో ఆ జగన్మాత, ఆ శారదా పరదేవత అనుగ్రహం నాకు కలిగింది అనేటువంటి భావనలో వారు ఇక్కడికి రావటం జరిగింది. వారిని హరిప్రసాదరావు గారు సాదరంగా ఆహ్వానం చేయటం, వారి ఇక్కడికి దయచేయటం, అందరూ కూడా సకాలానికి రేపటి నుంచి, ఇవాళ ప్రారంభం కాబట్టి కొంచెం ఆలస్యం అయింది కొద్దిగా, రేపటి నుంచి అందరూ 6:30కే రావటం, 6:30 నుంచి 7:30 8:30 పర్యంతం 2 గంటల కాలం 1.5 గంటల దేవీ భాగవత ప్రవచనం, ఆ తర్వాత 1.5 గంట కాలం నవగ్రహముల యొక్క విశేషములు. అయితే సహజంగా చాలామంది ఏమనుకుంటారంటే ఈ మాటలన్నీ మేము ఇదివరకు విన్నామండి అని అనుకుంటూ ఉంటారు, మేము ఇదివరకు విన్నవేనండి అనుకుంటారు, ఓహో ఇదేటండి అని అనుకుంటారు. కానీ పునశ్చరణ చేయవలసిన కర్తవ్యం అనేది మనకి ఉన్నది. ఎవరు చెప్పినా భగవంతుడి గురించే కదా, ఎక్కడ చెప్పినా భగవంతుడి గురించే కదా. కాబట్టి నిన్న విన్నామండి మళ్ళీ వాళ్ళు వెళ్లేదేముంది అని అనుకోవటం కాదు. వారెవరో చెప్పినట్టుగా ప్రతినిత్యం మనం ఆహారం ఎట్లా అయితే స్వీకరిస్తున్నామో, దేహశుద్ధి ఎట్లా అయితే చేస్తూ ఉన్నామో, అలాగే మనశుద్ధి చేయవలసిన కర్తవ్యం ఉన్నది. మనశుద్ధి చేయడం అంటే ప్రధానమైన అంశం ఏమిటి అంటే భగవదారాధన, భగవత్ స్వరూప గుణానువర్ణన చేసుకోవటమే, మనస్సు పరమాత్మయందు లగ్నం చేసి కేంద్రీకరించి ఉంచటమే పరిపూర్ణమైనటువంటి మనశుద్ధి. కాబట్టి ప్రతివారు కూడా సకాలంలో దయచేయటం, ఉదయం 7 గంటలకే రేపు కార్యక్రమం ప్రారంభం, అలాగే సంకల్పంలో ఉండేటువంటి వారందరూ కూడా 7 గంటలకే ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొనటం, సాయంత్రం 6 గంటల నుంచి వేదస్వస్తి కార్యక్రమం క్రమార్చన జరుగుతుంది, 8:30కి ఉపన్యాసం పూర్తయిన తర్వాత హారతి, మరి అందరికీ ప్రసాద వినియోగం జరుగుతుంది. కాబట్టి ఇంకా మనం ఇప్పుడు విశేషంగా చెప్పుకోవటం కాదు, ఇంకా అనేక సందర్భాల్లో అనేక విషయములు ప్రస్తావన చేయవలసి ఉన్నది. కాబట్టి కార్యక్రమం వారు ప్రారంభం చేస్తారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.
గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. గుకారో క్షంధకారస్యాత్ రుకారస్త నిరోధక అంధకారో నిరోధత్వాత్ గురురిత్యభిధీయతి. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిపురతారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుఖాం పాణిభ్యామణిపూర్ణ రక్తచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరమంబిక. మాణిక్యవీణాముకులాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలధ్యుతికోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే కుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాం ధకారాపకాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సత్యజ్ఞాన సుఖస్వరూపమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం త్రేక్షం చక్ర పినాక సభయవరాన్ బిభ్రాణ మర్కచ్చవిం క్షత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మేందుసింహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదార్భ్యాం రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. రమా రమణ గోవింద నమః పార్వతీపతయే నమః హర హర మహాదేవ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీకి జై. శృంగేరి స్వాములవారి యొక్క దివ్యచరణములకు సవినయ సాష్టాంగ నమస్కారములు సదా యథాశక్తిగా అర్పించుకుంటూ ఈ పవిత్రమైనటువంటి యొక్క వేదిక యందు చాలామంది మహానుభావులు, మహాపండితులు, పెద్దలు, జ్ఞానులు ఎంతోమంది ప్రవచనం చేశారని పెద్దల ద్వారా తెలుసుకొని చాలా సంతోషించడం జరిగింది. సరే, మన మహాభక్తులు హరిప్రసాదరావు గారు అలాగే సంబంధించినటువంటి యొక్క ఈ ప్రాంతానికి అంటే ఈ మఠానికి సంబంధించినటువంటి మహాభక్తులు అందరి పేర్లు నాకు తెలియకపోవచ్చు, వారి యొక్క అభిలాష మేరకు యథాశక్తిగా ఇలాంటి స్థలాల్లో దేవీ భాగవతం చెప్పడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దేవీ భాగవతం వ్యాసుల వారు చెప్పాలి, సూతుల వారు చెప్పాలి, వారి పేర్లు చెప్పుకొని మాలాంటి అల్పజ్ఞానం కలవాళ్ళని చెప్తున్నామంటే మేమేం చెప్తామో మీరు బహుశ్రుతు అంటే చాలా విషయాలు విన్నారు కనుక మీరు గ్రహించవచ్చు. ఇది స్వామివారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు. యాజలు గారు ఏదో చెప్పారు, 111వసారి ఇది నేను చెప్పడం. అంటే నేను చెప్పడం అనేది ఏం లేదు ఇక్కడ, నేను మూర్ఖుణ్ణి, నాకు తెలుసు మీకు తెలియకపోవచ్చు. చెప్పించేది అమ్మవారు, సాక్షాత్ శారద అమ్మవారు. స్వామి వారు ఏదైనా అనుగ్రహం ఉంటే 4 మాటలు చెప్తాం, వారి అనుగ్రహం లేకపోతే ఏదో చెప్తాం. ఏదో చెప్పడం కోసం మరి మేము ఇంత దూరం వచ్చి 9 రోజులు ఇక్కడ ఉంది హరిప్రసాదరావు గారు, యాదలి గారు, అలాగే పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మహాభక్తులు, మహాదాతల యొక్క అపేక్షను మేము చేసిన శ్రమ ఏవైనా గురువుల దగ్గర ఉంటే అది మీ ముందు ఉంచి మీ ఆనందం మాకు పుణ్యంగా భావించి మేము నిజంగా పుణ్యం చేస్తే స్వామివారి అనుగ్రహం పొందామంటే అంతకంటే బ్రాహ్మణుడికి జీవితంలో ధనం అక్కర్లా. ఆ ధనం సంపాదించుకోవాలని అంటే స్వామివారి యొక్క సంపూర్తి అనుగ్రహాన్ని పొందాలని ఇక్కడికి వచ్చాం. 2 విషయాలున్నాయి, ఇప్పుడు నేను చెప్పకూడదు, చివరిగా లేక మధ్యలో ఎప్పుడైనా చెప్తాను. ఇది అప్రస్తుతం, స్వాముల వారికి వారి అనుగ్రహంతో మాకు సంబంధించిన విషయం ముందు కార్యక్రమానికి మనం ప్రధానం ఇచ్చి యథాశక్తిగా ప్రయత్నం చేస్తాను. మరి సారాంశం మీరు గ్రహించవలసింది, 67వ సంవత్సరం వయసు కనుక శరీరానికి ప్రమాదోపి ధీమత అంటారు పెద్దలు కూడా, పొరపాటు పడతారని విషయాన్ని మీరు శ్రద్ధగా విన్నట్లయితే చాలా బాగుంటుందని. ఈ కార్యక్రమం అసలు గుంటూరు జిల్లాలో కాదు, ఈ ప్రాంతంలో ఆంధ్రదేశంలో ఇటీవల సుమారు 30 సంవత్సరాల నుంచి కూడా ఇంత కార్యక్రమం ఎక్కడా పెట్టినట్టు మేము వెళ్ళలేదు. అంటే మేము వెళ్ళలేదంటే మాకు తెలియకుండా జరగవచ్చు, ఏదో భిక్షాటంగా తిరుగుతూ ఉంటాం పెద్దల ద్వారా. ఇంత గొప్ప కార్యక్రమం, రోజుకు 100,000 హోమాలు, అసలు నవగ్రహయాగం అనే మాట బహుశా మన కోస్తా ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో ప్రత్యేకించి ఏదో నవగ్రహము, నవగ్రహ శాంతి, నవగ్రహ జపం, నవగ్రహ దానం, నవగ్రహ దేవాలయం కట్టించడం, దేవాలయం చూసాం. కానీ ఆ కార్యక్రమం చూస్తేనే 2 రోజులు నిద్ర పట్టలా నాకు,
ఎందుకంటే ఇంత కార్యక్రమం చేసే మహానుభావులు మన గుంటూరు జిల్లాలో ఉన్నారా? ఇదే ప్రశ్న. ఎందుకంటే ఉన్నారు అంటే మాకు మేరు పర్వతం మా చేతిలో ఉన్నట్లే మా సంతోషం. ఎందుకంటే మేము అల్పజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఓ వ్యక్తి మంచి పని చేస్తున్నాడంటే మాకు పద్దాను పండుగలు ఆ నిమిషంలో వచ్చినట్టే. దానిలో అనుమానం ఏం లేదు. మా గురువులు అలాంటి వాళ్ళు, మేము అల్పజ్ఞానం గలవాళ్ళం అయినా. కనుక ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ప్రోగ్రామ్ పేపర్ చాలా విశేషంగా రాశారు. యాదిలి గారు ఎంత శ్రమపడ్డారో, హరిప్రసాదరావు గారి పరిచయం లేకపోయినా, సాక్షాత్ ప్రత్యక్షంగా వారు దర్శించకపోయినా, ఫోన్లో వారు మాట్లాడినప్పుడు అనుకుంటున్నాను బ్రాహ్మణులు విద్వాంసులు మాట్లాడుతున్నారు, హరిప్రసాదరావు గారు అంటారు ఏంటి యాదిలి గారు అనిపించింది నాకు. ఎవరో శాస్త్ర పండితులు మాట్లాడినట్టుగా ఉంది వారి ఆహ్వానం నాకు. కనుక సంతోషమైనటువంటి విషయం. మా లాంటి వాళ్ళకి ఈ అవకాశం కల్పించిన పెద్దలకి హృదయపూర్వకంగా సవినయంగా సదా శాస్త్ర నమస్కారాలు తెలుసుకుంటూ, గుంటూరు చాలా పవిత్రమైనటువంటి యొక్క మహావిద్వాంసులు వేదశాస్త్ర పండితులు ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాల్లో లూధియానాలో కూడా ఈనాడు భర్త లేని స్త్రీలు కూడా శాస్త్ర చర్చలు చేస్తున్నారు, భర్త లేని స్త్రీలు వయోవృద్ధులపై శాస్త్ర చర్చలు చేస్తున్నారు జగదురుల వారి సమక్షంలో. అలాంటి యొక్క వైభవంతో కూడినటువంటి యొక్క గర్తపురి అగస్త్యేశ్వర స్వామి యొక్క ఈ ప్రాంతంలో ఇట్లాంటి నవగ్రహ యాగం మహావిద్వాంసుల చేత, సాక్షాత్ వేద పండితుల చేత, వేద శివ శివ వేద వేదాధ్యాయి సదా శివ తస్మాత్ సర్వ ప్రయత్నేన. శివత్వం అంటే మంగళవారి మనకు తెలుసు, శివత్వాన్ని గుంటి కోటి నామాలు ఉన్నాయి. మనం అష్టోత్తర నామాలు చేసేటప్పటికి మనకు గ్రహించేటప్పటికే మనకు కాస్త శ్రమ అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మంగళముల వల్ల అమంగళములు దూరం కావాలి కనుక శాస్త్రకారులు కూడా చెప్తారు, మొట్టమొదటి మంగళం, మధ్యలో మంగళం, అంతల్లో మంగళం. ఈ మంగళప్రదంగా ఉండాలి జీవనం. జీవితం వేరు, జీవనం వేరు. ధార్మిక జీవనం మంగళాదీని, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని ఇలాగా ఉండాలంటే ఆ మంగళాదేవి మనకు ఆశీస్సులు ఇస్తేనే, ఆమె కరుణ ఉంటేనే ఇలాంటి మంచి సంకల్పాలు కలుగుతాయి. ఇలాంటి కలియుగంలో ఇంత గొప్పగా చేసేటువంటి ఈ కార్యక్రమంలో సరే రోజు ఒక్కొక్క గ్రహానికి విశేషంగా వేల స్థానంలో లక్షల స్థానంలో జపం హోమాదులు రాశారు నిర్ణయించి, వీటన్నిటి గురించి కూడా ప్రధానంగా అమ్మవారి సమక్షం కనుక 112వసారి ఇక్కడ చెప్పడం, 124 మార్లు వ్రతం. ఏళ్ళ తెలివి తక్కువతనంగా ఉన్నాడు, వీధిలోకి వచ్చి చిన్న పెంకుటిల్లు పడిపోవడం సిద్ధంగా ఉంటే గాలాడి గాలిస్తే జీవితంలో మంచి పని చేద్దాం అనిపించింది, చెడ్డ పని ఏం చేశారు అని. చెడ్డ పని ఏం చేశామో తోచలే, సరే మంచి పని చేద్దాం అనుకున్నాం. వెంటనే శృంగేరి వారి మఠంలాగా ఎదురుగా నరసింహస్వామి గుడి ఉంటే అక్కడికి ఆవు వచ్చిందండి, అక్కడ శ్రీచక్రార్థం చేస్తున్నారు, తీర్థం తీసుకోవడం రమ్మన్నారు. దాంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది పెద్దల కరుణా కటాక్షం వల్ల. కనుక ఈ దేవీ భాగవత గ్రంథానికి చాలా మహత్యం ఉంది. విశేషం ఏమిటి అంటే సంతృప్తికరంగా నూతన ఉత్సాహంతో ఈ కార్యక్రమం చెప్పబోతున్నాం మేము. ఎందుకంటే నూతన ఉత్సాహం ఇచ్చారు స్వామివారు ప్రత్యేకంగా నిన్నటి నుంచి. అంతకుముందు భయోత్పాతంగా ఉండేది. అక్కడికి వెళ్ళి చెప్పాలంటే దేవీ భాగవత ఏ విషయాలు చెప్పాలి, మరి జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి మాట్లాడమన్నారు, నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది, ప్రేమతో చెప్పారు. మరి మహాకార్యంలో పెద్దలు ఒక మంచి చెప్పినప్పుడు చేయాల్సిన బాధ్యత మాకు ఉన్నది. ప్రేమాస్పదమైన గ్రంథ పరిశీలన చేస్తూ ఉంటే అక్కడ అనిపించింది దేవీ భాగవతం స్వయంగా స్వాముల వారు సర్టిఫై చేసినటువంటిది, స్వాముల వారు సర్టిఫై చేసినటువంటిది, మూడు రకాల విద్వాంసులు వారి శాస్త్రీయ అభిప్రాయం తెలియజేసినటువంటిది. అట్లాంటి గ్రంథం స్వాములారి అనుగ్రహం కొరకు స్వాములారి సర్టిఫై చేసిన గ్రంథం చెప్పడం అంటే మరి మాలాంటి అల్పజ్ఞానం కలిగిన వాళ్ళకి చాలా సంతోషం. ఎక్కువగా మాట్లాడే సమయం కాదు ఇది. ఏదైనా తోచినటువంటి నాలుగు విషయాలు గ్రంథానికి సంబంధించి మనం చెప్పుకోవాలి. శారదామ్మ వారి యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తూ, స్వాముల వారు మన జిల్లా వారు మన ప్రాంతం వారు అనడానికి లేదు, సర్వవ్యాపకులు కనుక వారు సరే వారి అనుగ్రహాన్ని సదా అపేక్షిస్తూ యథాశక్తిగా నేను ప్రయత్నం చేసి నాలుగు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ధైర్యానికి కారణం మీరే. గురువుగారు చెప్పారు వినేటువంటి వాళ్ళు మహాదాతలు, పుణ్యమూర్తులు, భక్తులు అని మీరు అనుకోకూడదు, వినేవాళ్ళు శౌనికాది మహర్షులు, చెప్పేవారు సూతుల వారు. ఈ భావం నీ హృదయంలో ఉంటే గ్రంథంలో భావం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ అది లేకుండా మరి ఏదో మన వాళ్ళు వింటున్నారు వాళ్ళ వాళ్ళు వింటున్నారు భావం మీకు వస్తే మాత్రం ఇక రెండో విషయం నేను చెప్పక్కర్లేదు అన్నారు. అంటే ఉద్దేశం ఏంటంటే బహుశ్రుతైన జ్ఞానులు ఒక విషయం చెప్తున్నప్పుడు పది రకాల ఆలోచనతో వింటారు కనుక మేము చెప్పే మాటల్లో కూడా కాస్త మంచి మాటలు ఏమైనా ఉంటాయేమో ప్రయత్నం చేసి అమ్మవారి మీద భారం పెట్టి అందరం కూడా స్వామివారి కరుణా కటాక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో అనేకమైన పేర్లు ఉన్నాయి మన భారతదేశానికి. కర్మభూమి, వేదభూమి, తపోభూమి, జ్ఞానభూమి, పవిత్ర భూమి, యజ్ఞభూమి, సముద్రాల భూమి, నదుల భూమి ఇలాగా ఉన్నాయి. మొట్టమొదటి 5-6 పేర్లు అమల్లో ఉన్నటువంటివే. అయితే ఇవన్నీ కూడా పేర్లల్లో గ్రంథాలల్లో లైబ్రరీలో ఉన్నాయా అంటానికి ఈనాడు వీలు లేదు. మంత్రయుగంతో పాటు యంత్రయుగం కూడా వచ్చింది కదా. అయితే మంత్రయుగముల కారణంగా యంత్రయుగమా, యంత్రయుగముల కారణం మంత్రయుగం అంటే మంత్రయుగం ముందు యంత్రయుగం తర్వాత, కాలం మారినా బుద్ధులు మారినా, కాలం మారిందంటే ఒకటి తర్వాత రెండనే మనం ఊహించాలి. ఆ పరిధిలో మనకు చాలా పెద్దలు చెప్పిన విజ్ఞానం సరిపోతుంది. అయితే ఈ భారతదేశంలో పుట్టినటువంటి, భరతఖండంలో పుట్టినటువంటి ప్రతివారి మనస్సు కూడా ఐహికములు ఆముష్మములు అని రెండు రకాల కారణాలతో మనస్సు సంచారం చేస్తూ ఉంటుంది. ఐహికము అంటే ప్రజెంట్ పొజిషన్, అంటే ఇప్పుడు మనం జీవనం చేస్తున్నటువంటి యొక్క మానవ జన్మలో మనకు ఉండబడేటువంటి యొక్క ఆవశ్యకత, అవసరాలు, అభిలాషలు, కోరికలు. ఆముష్మికము అంటే ఈ కళ్ళు, నోరు, చేతులు, ఈ స్థూల శరీరం ఈ లోకంలో వదిలిపెట్టిన తర్వాత జీవుడు పరమావధిని పొందేటప్పుడు పుణ్యలోకం, అపుణ్యలోకం అంటే విష్ణులోకం, ఇతరమైన నరకాది సంబంధించిన లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందదగిన సమయంలో ఈ మానవుడికి ఉండబడేటువంటి సంకల్ప వికల్పములతో కూడినటువంటి ఒక విచిత్రమైనటువంటి ఊహ, అక్కడ పడే సాధక బాధకాలు వీటన్నిటి ఎందు కూడా మనస్సు ప్రేరేపణ జరిగి ప్రతివాడికి కూడా ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఇలాగ ఆలోచనతో ఉండబడేటువంటి మనస్సుకి అనుకూలమైనటువంటి యొక్క ఉత్సాహపూరితమైన ఉపదేశం కావాలని వేదశాస్త్రముల ద్వారా పెద్దలు మనకు శాశ్వత జ్ఞానాన్ని ఇచ్చారు. ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి లోకంలో వ్యవహారంలో, ఉదాహరణ తండ్రి గారు కుమారుడికి ఇవ్వడం లేదా భార్యకి ఇవ్వడం, వంశీకులకి ఇవ్వడం లోకంలో వింటూ ఉంటాం ఉదాహరణ. కానీ వేదశాస్త్రములు అలా కాదు. కుంటివాడికి, గుడ్డివాడికి, చెవిటివాడికి, పండితుడికి, పామరుడికి, జ్ఞానుడికి, విజ్ఞానుడికి, ఆదర్శమూర్తికి, అనాది జన్మ కలిగిన వాళ్ళకి, అలాగే మహానుభావులకి, భక్తులకి, పూజ్యులకి, గౌరవనీయులకి అందరికీ కూడా సమసమానంగా ఈ అనుగ్రహం పొందారనే ఉద్దేశంతో ఇచ్చారు. సమసమాన భావం, అందరూ ఎందుకు ప్రీతి భావన, అందరూ వేదశాస్త్రములు మహిమ పొందాలి అని. అయితే ఇక్కడ పెద్దలు మహర్షులు మనకి ఏం చెప్తున్నారంటే, ఐకంలో మీకు సుఖ సంతోషాలు ఉన్నప్పుడు ఆముష్మికాన్ని గురించి మీరు ఆలోచన చేయగలరు. ఐకంలో మీకు సుఖ సంతోషాలు లేకపోతే ఆముష్మికం అంటే పరమార్థం ఏంటి, భవిష్యత్ జీవితం ఏంటి, లోకం ఏంటి, ఈ విషయాల గురించి మీరు ఆలోచన చేయలేరు. కనుక మీకు వేదముల యొక్క అభిప్రాయం తెలియాలి అంటే శాస్త్రములు చదువుకోవాలి కదయ్యా. ఇప్పుడు గణనాంత్వా గణపతి గుంహవామహే అంటే ఈ మంత్రం రోజు వింటూ ఉంటాం. మహా అయితే మనకు విఘ్నేశ్వరుడు సంబంధించిన మంత్రం తెలుస్తుంది, బహుశ్రుతంగా పెద్దలు చెప్పగా వింటూ ఉంటాం. కానీ ఆ గణానాంత్వా గణపతి గుంహవామహే అనేటువంటి మంత్రము యొక్క అసలు శాశ్వతమైనటువంటి యొక్క సంపూర్ణమైన అర్థం ఏమిటి అంటే మళ్ళీ శాస్త్రములు కావాలి. వ్యాకరణ శాస్త్రం కావాలి, న్యాయశాస్త్రం కావాలి, పూర్వమీమాంసా శాస్త్రం కావాలి. కవీనాం కవీనాం కవిం కవీనాం, కవి యొక్క ప్రధానమా, విఘ్నేశ్వరుడు కవియా, లేకపోతే కవి అనబడేటువంటి మాటకు సరస్వతీదేవి కూడా పేరుంది కవి అంటే, ఊహించేవాడు సూర్యుడికి పేరుంది కవి అంటే, గ్రహాల్లో ఒక గ్రహానికి పేరుంది కవి అంటే ఏమిటనే విషయం వచ్చినప్పుడు శాస్త్రము నిర్దేశం చెప్పాలి. కానీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చెప్తే అది చెల్లదు. అయితే వేదముల అర్థం తెలియకపోతే శాస్త్రములలో భావం నేర్చుకోవాలి. మరి వేదములు శాస్త్రములు అన్నీ చదవాలంటే వయసు ఎంత పడుతుంది? ఒక ఎదురువేదం, మన తెలుగు మాతృభాషగా మాట్లాడే మన ప్రాంతంలో ఒక ఎదురువేదం చదువుకోవాలంటే కొంచెం సూపర్ మైండ్ అంటారు ఈ రోజుల్లో, 12 సంవత్సరాలు పడుతుంది. దానిలో కొంచెం ఎమ్మెల్యే లెవెల్కి వెళ్ళిపోవాలంటే, గణపాఠ వెళ్ళాలంటే మళ్ళీ 5 సంవత్సరాలు పడుతుంది. దానిలో విద్యారణ్యం వేదార్థం చెప్పాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. ఉదాహరణకి పోనీ 15 సంవత్సరాలు మొత్తం కలిపి తగ్గించి 1 సంవత్సరం వేసుకున్నా కూడా ఒక వేదాన్ని చదువుకోవడానికే కంఠస్థం చేయడానికి అంత అయితే వేద అర్థం నేర్చుకోవడానికి 6 శాస్త్రాలు నేర్చుకోవాలి. మరి వయసు సరిపోతుందా, బాధ్యతలు కుదురుతాయా, యోగం పడుతుందా, సరస్వతి అనుగ్రహిస్తుందా, గురువులు చెప్తారా, అవకాశం ఉంటుందా, తెలివితగలతనం ఉంటుందా అంటే ఇవన్నీ కూడా దైవానుగ్రహం మీద ఆధారపడతాయి. ఉన్నవాళ్ళు ఉన్నారు, 67 సంవత్సరాల వేదం నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 67వ సంవత్సరంలో వేదం నేర్చుకోవడం, శాస్త్రం నేర్చుకోవడం, ఎప్పుడో శాస్త్రం నేర్చుకున్నారు శాస్త్రంతో పాటు. అయితే ఇలాంటి కారణంగా పెద్దలు మనకు ఏం చెప్తున్నారంటే, ఐహికము ఆముష్మికము అనబడే 2 భాగాలతో గృహస్థాశ్రమం, ఎందుకంటే దేశంలో ముఖ్యంగా గృహస్థాశ్రమ ఆశ్రమాలు అన్నట్టుగా గొప్పది. బ్రహ్మచారి కూడా అయ్యా కట్టుకోవడానికి తుండగడ్డ ఇవ్వండి, హరిప్రసాద్ గారు భోజనం పెట్టించుకొస్తాను, 4 మంత్రాలు చెప్పించండి బ్రతుకుతాను అని ఒక గృహస్థను ఆశ్రయిస్తారు. ఒక యతీశ్వరుడు ఉన్నారనుకోండి, ఆ యతీశ్వరుడికి ఓ గృహస్థు మరి ఏదైనా భిక్షావందనం చేయడానికి అవకాశం ఉంటుంది. గృహస్థు అయినటువంటి వాడికి 18 రకాల ఐశ్వర్యాలు కావాలి, 18 రకాల ఐశ్వర్యాలు కావాలి. కనుకనే అష్టాదశ మహాభుజ 18 రకాల చేతులతో కూడినటువంటి అమ్మవారికి ఒక్కొక్క చేతి ఎందు ఒక్కొక్క పురాణాన్ని అర్పించారు వ్యాసుల వారు. వ్యాసో నారాయణ హరి, సాక్షాత్ నారాయణమూర్తే వ్యాసుల వారు. శాస్త్రాల్లో ఏమీ అనుమానం లేదు, ఆసతి హిమాచల పర్యంతం నారాయణమూర్తికి భారత భూభాగంతో పాటు అన్ని లోకాల మీదే ఉండే ప్రేమ చేత ఆయన వ్యాసావతారం పొంది ప్రతి ద్వాపర యుగంలో బదరీనారాయణ ప్రాంతంలో మొట్టమొదటి పురాణము ద్వారా సంస్కారం చేశారు. గనక వేదశాస్త్రముల మహిమ, బ్రహ్మతత్వం, బ్రహ్మజ్ఞానం, సహజ జ్ఞానం, అనాది జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం, ప్రస్తుత జ్ఞానం, విజ్ఞానం, పురాణ జ్ఞానం, ఇలాంటి యొక్క మంత్రజ్ఞానం ఇవన్నీ కూడా అనుగ్రహింపజేశారు కనుక అలాంటి యొక్క బ్రహ్మతత్వంతో ఉన్నటువంటి యొక్క వ్యాసమహర్షి వారంటే సాక్షాత్ నారాయణమూర్తి, సమస్త ప్రపంచంలో ఉండబడేటువంటి కనీసం 184 లక్షల జీవరాశుల మీద ఉండే మమకారంతో ఈ వేదముల్లో శాస్త్రముల్లో చెప్పినటువంటి విషయాన్ని రహస్యం కాకుండా, హాస్యం కాకుండా, రహస్యం కాకుండా, హాస్యం కాకుండా, పండిత పామరజనకంగా ఉండేట్లు సమస్త గృహస్థులు కూడా తరించారని పురాణ వాంగ్మయంలో రచించారు. ఇది ఇప్పుడు ముఖ్యాంశం. అమ్మవారి ప్రియంగా 18 చేతులకి 18 రకాల ఐశ్వర్యాలు ఒక్కొక్క చేతి ఎందు ఒక్కొక్క ప్రీతిభావంతో ఆ యొక్క పురాణమై అర్పణ చేశారని పెద్దల అభిప్రాయం. కాగా ఇలాంటి దశలో ఈ సృష్టిలో పరలోకం విషయం, పరమార్థ విషయం, శరీరం వదిలిపెట్టిన తర్వాత విషయం ఎలా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు మనకు ప్రత్యక్షేత అనుమిత్యావా తాను ముచ్చావా ఎస్తూపాయో నబుధ్యతే ఏవం వనంది వేదేనా తస్మాత్ వేదస్య వేదత. ప్రమాణం ఏదైనా ఉందా ఈ యొక్క పురాణములు అంటే వేదములు, శాస్త్రములు, ప్రమాణములు? అయితే అష్టాదశ పురాణానాం నామధేయాన్ని ఎప్పటేతు త్రిసంధ్యం జపతే నిత్యం సహస్రమేద ఫలం లభేత. 18 రకాల పురాణాలకి 18 పేర్లు పెట్టారు. వేదములలో, శాస్త్రములలో తోచని తెలియని రహస్యములు పామర జనకంగా కూడా ఉండడం కోసం చెప్పేటువంటిది పురాణం. పండితుల ద్వారా పండితుల కొరకు, పాముల ద్వారా పాముల కొరకు, సామాన్య జనాన్ని ఉద్ధరించడం కొరకు చెప్పేటువంటిది పురాణం. ఇలాంటి యొక్క పురాణాల్లో ఈ పురాణాలకు 18 రకాల పురాణాలు ఉన్నాయని చెప్పారు వేదవ్యాసుల ద్వారా మనకు. వాటికి మళ్ళీ ఉపపురాణములు ఉన్నాయని చెప్పారు. ఉపపురాణాలు పురాణాల్లో ఉదాహరణకి ఒక 24,000 శ్లోకాలు, 18,000 శ్లోకాలు, 20,000 శ్లోకాలు ఉంటే వాటి యొక్క ముఖ్యమైన సారాంశంలో, ప్రస్తాంశంలో సారాంశం మాత్రం తీసుకుంది ఉపపురాణం. ఉపపురాణాల్లో కొద్దిగా అక్కడక్కడ పేర్లు భేదాలు ఉన్నాయి, మొత్తానికి పురాణముల సారాంశమే ఉపపురాణం. ఇలాగా చెప్పారు. అయితే ఇలాంటి యొక్క పురాణాలన్నీ కూడా మనకు అనేకమైనటువంటి యొక్క మార్గములు చూపిస్తూ ఉన్నాయి. గృహస్థాశ్రమంలో కష్టం కలిగితే బాధపడడం, సుఖం కలిగితే సంతోషించడం, డబ్బులుంటే మాటలు వేరు, దరిద్రుడు మాటలు వేరు, జ్ఞానుడు మాటలు వేరు, ఉపాసన చేసేవారి భావాలు వేరు, పరమేశ్వరుని అనుగ్రహం వేరు. ఇలాంటి యొక్క ఈ తారతమ్య విచక్షణ గృహస్థికి పరమేశ్వరి, పరమేశ్వరుని అనుగ్రహం కావాలి గనక, ఆగ్రహపాత్రుడు ఎవరు కూడా కాకూడదు గనక, ఇలాంటి యొక్క పురాణములలో చెప్పినటువంటి మహిమను గనక ఎవరైనా గుర్తించినట్లయితే, పురాణములు శ్రవణం చేసినట్లయితే, పురాణములు చదివినట్లయితే, పురాణ రహస్యములు తెలుసుకున్నట్లయితే, పురాణములు విన్నట్లయితే, పురాణములతో కూడినటువంటి యొక్క భావాన్ని జీవితంలో అన్వయం చేసుకుని కాస్తో కుస్తో ప్రయత్నపూర్వకంగా బాధ్యతగా నిజంగా అనుభవిస్తున్నట్లయితే ఆ పురాణ వైభవం వీళ్ళకి కలుగుతుంది, అంటే దేవతల వైభవం కలుగుతుంది. కాగా ఇంకొకటి, ఇప్పుడు ఈ వేదములు చదువుకొని వేదార్థం చెప్పే పండితులు ఉన్నారు, విద్యారణ్యం చదువుకున్నారంటారు. పురాణములు చదువుకుని, శాస్త్రం చదువుకుని పురాణం చెప్పే పండితులు ఉన్నారు లోకంలో. మరి వాళ్ళు పురాణ రహస్యాలు శాస్త్రీయ మర్యాదతో, పూర్వపక్షం సిద్ధాంతం ఇలాంటి న్యాయంతో వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే వేదములు, శాస్త్రములు చెప్పినటువంటి విషయాన్ని సామాన్య జనానికి కూడా అందుకలో ఉండాలనే ఉద్దేశం చేత 18 రకాల పేర్లతో పురాణ రూపంలో వ్యాసుల వారు అనుగ్రహించారు గనక ఈ పురాణాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే పురాణవ ఇది పురాణం. ఈ పురాణం చెప్పదగినటువంటి వాడు యోగ్యుడై ఉన్నట్టయితే ఈ పురాణం ఎప్పుడు కూడా నిత్యం కూడా శోభగా ఉంటుంది అని. చెప్పదగిన వాడు యోగ్యతను బట్టి ఉంటుంది, చెప్పదగిన వాడు సామాన్యుడు అనుకోండి సామాన్య భావంతోనే ఉంటుంది. కనుక ఇలాంటి యొక్క ఈ పురాణం ఏదైతే ఉంటుందో, మరి ఇలాంటి యొక్క పురాణానికి సర్గస్య ప్రతిసర్గస్య భవిష్యం అన్వంతరాణిచ భూమ్యాదేశ్చైవ సంస్థానం పురాణం పంచలక్షణం. పురాణము అంటే భారతావనిలో అనాది యుగాల్లో జరిగిన చరిత్రలు, మహారాజులు కానీ, మహాజ్ఞానులు కానీ, సాక్షాత్ పరమాత్మలు కానీ, పరమేశ్వరి కానీ, లేకపోతే రాక్షసులు కానీ, వీళ్ళు అనుభవించినటువంటి విధి విశేషాల్లో మనం ప్రస్తుతం చెప్పుకోదగి మన జీవితాన్ని సంస్కరించేటువంటి యొక్క సత్యమైన, సహజమైన, సనాతనమైన, అవసరమైన జ్ఞానాన్ని ఉపదేశించేది పురాణం. ఒక ఉపదేశం ఉంటుంది, ఓ ధర్మం ఉంటుంది, ఓ అనుభవం ఉంటుంది, ఓ కారణం ఉంటుంది, ఓ చరిత్ర ఉంటుంది, అలాగే ఒక మహిమ కూడా ఉంటుంది. బలానా వాళ్ళు ఇలాంటి మంచి పని చేశారు, మహానుభావులు హరిశ్చంద్రుడు లాంటి వాడు ఇదంటే మంచి పని చేశాడు, లేకపోతే ఒక మహానుభావుడు ధర్మరాజు లాంటి ఇలా పనిచేశాడు అని వాళ్ళు కూడా ఇలా అనుభవించినటువంటి విషయాలను చరిత్రాత్మకంగా చెప్పేటువంటిది పురాణం. తర్వాత ఇలాంటి పురాణాలని మనం స్మరించడం వల్ల కూడా పుణ్యం అన్నారు. పురాణం చదువుకోవాలంటే కాస్త కూస్త మరి ఏదో గురువుల అనుగ్రహంతో పాటు కాస్త ఏదో పరిచయం, సంస్కృత భాషా పరిచయం, శాస్త్ర పరిచయం ఉండాలి కదా. ఆ ఉద్దేశం చేత అవి కూడా లేనటువంటి వాళ్ళని కూడా తరింప చేయాలనే ఉద్దేశం చేత నైనా మీరు పురాణాలు సంస్కృతంలో ఉన్నటువంటివి చదవలేకపోయినా, వినలేకపోయినా, చూడలేకపోయినా, చెప్పించలేకపోయినా, వాటిని పరిపాలించలేకపోయినా, వాటిని నమ్మలేకపోయినా, ఆ పేర్లు వింటేనే మీకు పుణ్యం అంటున్నారు సాక్షాత్ వ్యాసుల వారు. వ్యాసవనార పేర్లు వింటేనే నన్ను చూడండి. మరి ధర్మం ఇప్పుడు ధర్మం మీద మనకి ఎన్నకన్నా ఎంత నమ్మకం ఉందని ఈనాడు మన వయసు ప్రకారం మనం మార్క్స్ వేసుకోవాలి ఇంటికి వెళ్ళి నిద్రపోబోయే ముందు, ఒకరోజు కానీ రెండు రోజులు కానీ. కానీ ధర్మానికి మన మీద ఎంత బాధ్యత అనే విషయం బాగా గమనించండి. దైవీ భాగవతం త్రాసుభవంలాగా వెళ్తుంటుంది. చెప్పదగిన వాళ్ళు చెప్తే త్రాసుభవం సరాసరి వెళ్తుంటుంది. అక్కడ ఎక్కడైనా శబ్దం వినిపిస్తే పక్కకి వెళ్ళిపోతుంటుంది. తోలు పక్కన జాడిస్తూ ఉంటుంది. ఎవరు కర్రతో కొట్టబోతున్నారో చూస్తూ ఉంటుంది. ఎవరిని కాటేద్దామని ప్రయత్నం చేస్తుంది. తనను రక్షణ చేస్తూ వెళ్తుంటుంది. ఇలాగ 5-6 రకాల అర్థాలతో ఆ అమ్మవారు స్వామివారి యొక్క అనుగ్రహం చేత అలాగా నడిపిస్తూ ఉంటుంది దేవి భావం. కనుక దీనికి ఏమంటారండి, ఇండైరెక్ట్గా అని పాశ్చాత్య భాషలో మనం ఎప్పుడెప్పుడు చెప్పడానికి పరోక్షంగా కాక అపరోక్షంగా ఒకవైపు నుంచి కూడా ఉత్తమ ధర్మం, ఒకవైపు నుంచి సామాన్య ధర్మం, ఒకవైపు నుంచి విశేష ధర్మం, ఒకవైపు నుంచి ప్రస్తుత ధర్మం, ఇలాగా అనేకమైనటువంటి యొక్క కారణాల చేత అనేక భావాలతో కూడినటువంటిది పురాణం. కనుకనే భావన మాత్ర సంతుష్టాయై నమో నమః. మనం ఎంత పండితులో మనం ఎంత మహానుభావం అనుకోక్కర్లా, అమ్మవారి ఎందు మనకు నిజమైన భావన ఒక వేదవీతమైన మార్గంతో ఉంటే మనం పుణ్యాత్మే. అసలు ఇంకా చెప్పాలంటే ముందు దేవి భాగవతంలో ప్రతిపాదించగా ఓ 10-15 రోజులు ఉంటే మనమే అమ్మవార్లమని చెప్తున్నారు వ్యాసుల వారు. మనందరం అమ్మవార్లు. ఏమయ్యా అయ్యగారు లేరా? అయ్యగారు ఉన్నారు. మాతృదేవభవ, పితృదేవభవ చెప్పలే ముందు, మాతృదేవభవ శక్తి వల్ల, ప్రకృతి వల్ల, మహిమ వల్ల, సంకల్పం వల్ల, కారణం వల్ల, సత్యం వల్ల ఇలాంటి యొక్క సృష్టి కలిగింది అంటున్నారు. కనుక ఇలాంటి పురాణాల పేర్లు మనం చెప్పుకొని చాలా విశేషాలు ఉన్నాయండి. పురాణం అంటే ఏమిటో 15 రోజులు చెప్పాలి ఇక్కడ ఇలాంటి వేదిక ఎందు. కానీ 15 నిమిషాల్లో చెప్పే అవకాశమే ఇక్కడ ఉంది. చాలా విషయాలు చేతరేంతటి ముందు మరి అమ్మవారి సేవాభావంతో ఇక్కడ చెప్పాలి కనుక యథాశక్తిగా ప్రయత్నం చేద్దాం. బ్రహ్మపురాణం, దీనిలో కొంచెం సంప్రదాయ భేదాలు ఉంటాయండి. సంప్రదాయ భేదం అంటే అనాది కాలంలో భారతావనలో జరిగినటువంటి యొక్క కొన్ని కొన్ని ప్రమాద రూపమైన కారణముల చేత, అంతకంటే విస్తృతంగా చెప్పకూడదు, మరి ఈ పురాణ సంహిత కొన్ని కొన్ని లుప్తమైపోయినాయండి, కనిపించకుండా వెళ్ళిపోయినాయి. కాశీ పండితులు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒకరోజు దైవికంగా ఎక్కడో ప్రాంతంలో కలుస్తూ ఉన్నాడు. రాత్రివేళ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే తెలుగు రాదు పాపం, సంస్కృతంలో మాట్లాడుతుంటారు. మీ ప్రాంతంలో సత్యనారాయణ చేస్తారు కదా, మరి సత్యనారాయణ స్కాంద పురాణంలో ఉందా అని అడిగారు. అయ్యో అదేంటండి, స్కాంద పురాణే రేవాకండే సూరసంహర సంవాదే అని మరి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, అందరూ చెప్తున్నారు, పండితులు వింటున్నారు, పండితులు చెప్తున్నారు, మరి మీరు అలా అంటారు ఏంటంటే, లేదు నేను అలా కాదు ఉందా అన్నారు. అంటే స్కాంద పురాణం సమగ్రంగా మేము చూడలేదండి, ఏదో మామూలుగా కాస్త కుస్తూ అంటే అలా కాదు నైనా, ఇటలీ లైబ్రరీలో ఉంది స్కాంద పురాణం కాదు, దీనిలో చెప్పినటువంటి విధానం సత్యనారాయణ స్వామివర్తమే, విధానం అక్కడ ఉంది అన్నారు. మొత్తం లేదన్నారు అక్కడ విధానం, కాశీలో లైబ్రరీలో ఉందన్నారు. కాగా ఇతర ప్రాంతాల్లో అంటే మనకు పాశ్చాత్య దేశాల్లో ఇతరమైన లైబ్రరీలో కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ద్రవిడ రాజేశ్వర శర్మ గారు 18 భాషల్లో మహాప్రవీణులు లేరు, కాశీ యూనివర్సిటీలో పెద్దలుగా ఉన్నారు, కుంభకోణం ప్రాంతీయులు. వారు అబ్బాయి గారు చెప్పారు. కనుక శాస్త్ర పండితులు 6 భాషల్లో ఉపన్యాసం చెప్తారు. వారు చెప్పారు అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి యొక్క సంప్రదాయ భేదం వల్ల సత్యనారాయణ అనబడేటువంటిది ఆ ముఖ్యమైన కథాభాగం ఏదైతే ఉంటుందో దీనిలో కూడా కొన్ని అంశాలు కొంతమంది తీసుకున్నారు. మొత్తానికి పరమాత్మని పూజ చేయాలి, పరమాత్మ అనుగ్రహం పొందాలనేది మనం లక్ష్యంగా తీసుకోవాలని చెప్పారు. ఒక విషయం, చిన్న విషయం, అసలు పురాణంలో ఉందా లేదా అంటే ఇప్పుడు ఇంకొక చర్చ కూడా ఉంది, లలిత సహస్రనామం బ్రహ్మాండ పురాణంలో ఉందా లేదా అని అడిగారు. మన గుంటూరు పండితుల పేర్లు అక్కర్లేదు ఒక చోట శాస్త్ర చర్చలో. అంటే ఉందా లేదా అంటే లేనిది ఎందుకు చెప్తున్నారండి, పరంపరాగతంగా అందరూ ఉన్నారు కదా అంటే, లేదండి శాస్త్రి గారు, గురువు గారు మీరు చూడండి ఒకసారి అన్నారు. వెళ్ళి ప్రత్యేకించి 47,000 గ్రంథాలు ఉన్న లైబ్రరీలో మా గురువు గారి దగ్గర చూస్తే ప్రత్యేకించి తీసిపెట్టాను అయినా ఉంది అన్నారు. అంటే సంప్రదాయ భేదాలు ఉంటాయి. గుంటూరు రావాలంటే 10 త్రోవలు ఉంటాయి, మనకు తెలిసింది ఒకటే త్రోవ. ఇలాగా మనం గమనించాలి. పురాణంలో సంఖ్యాభేదం అంటే ఏంటి, గ్రంథాల్లో చెప్పినటువంటి శ్లోకాల్లో వేల సంఖ్యలో కొన్ని చెప్తే కొంచెం మార్పు సంఖ్యలో ఎక్కడైనా ఉండవచ్చు. దీనికి 2 కారణాలు మనకు కనిపిస్తాయి, నారద పురాణము ద్వారా, మత్స్య పురాణము ద్వారా శ్లోకాలలో. ఉదాహరణకి నారద పురాణం మనం తీసుకుందాం, ముందుకెళ్ళాలి కనుక. బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలు, పద్మపురాణం 55,000 శ్లోకాలు, విష్ణు పురాణం విష్ణు ధర్మోత్తరంతో 23,000 శ్లోకాలు, శివపురాణం 24,000 శ్లోకాలు, దేవీ భాగవతం 18,000 శ్లోకాలు, నారద పురాణం 25,000 శ్లోకాలు, మార్కండేయ పురాణం 3,000 శ్లోకాలు, మార్కండేయ పురాణం సంప్రదాయ 9,000 శ్లోకాలు, అగ్నిపురాణం 10,000 శ్లోకాలు, భవిష్యత్ పురాణం 14,000 శ్లోకాలు, బ్రహ్మవేత్త పురాణం 18,000 శ్లోకాలు, అలాగే లింగ పురాణం 11,000 శ్లోకాలు, వరాహ పురాణం 24,000 శ్లోకాలు, స్కాంద పురాణం 81,100 అంటే 81,100 శ్లోకాలు అండి స్కాంద పురాణం. ఎంత ఎంత పెద్ద పురాణం చూడండి. తర్వాత వామన పురాణం 10,000 శ్లోకాలు, కూర్మ పురాణం 17,000 శ్లోకాలు, మత్స్య పురాణం 15,000 శ్లోకాలు, గరుడ పురాణం 19,000 శ్లోకాలు. గరుడ పురాణం అనేది మనం మామూలుగా ఓ 100 పేజీలతో కూడిందే చూస్తుంటాం బహుశా లోకంలో, కానీ గరుడ పురాణం 19,000 శ్లోకాలని అసలు ఇది కాదు, విశేషాలతో కూడినటువంటి నూతన విశేషాలు కాక సంపూర్ణ విశేషాలు ఉన్నాయి దానిలో. ఆ స్కందాలు మొత్తం మనం తీసుకుంటే బ్రహ్మాండ పురాణం 12,000 శ్లోకాలు. కొంచెం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి నారద పురాణానికి సంబంధించినటువంటి యొక్క పరంపరాగతమైన మర్యాద ప్రకారంగా యథాస్థితిగా శ్లోకాలు సంఖ్య చెప్పడం జరిగింది. మత్స్య పురాణంలో కొంచెం కొన్ని 100 శ్లోకాలు అక్కడక్కడ కొంచెం భేదాలు కనిపిస్తాయని పెద్దలు మనకు తెలియచేస్తున్నారు. తర్వాత ఉప పురాణాలు, పురాణములు స్మరించడం వల్ల పుణ్యం అన్నారు కనుక ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ఉప పురాణాలు సనత్కుమార పురాణం, నారసింహ పురాణం, నారద పురాణం, శైవ పురాణం, దౌర్వాస పురాణం, కాపిల పురాణం, మానస పురాణం, ఔషసన పురాణం, వారణ పురాణం, కాళిక పురాణం, సాంబ పురాణం, నందీకృత పురాణం, సౌర పురాణం, పరాశర పురాణం, ఆదిత్య పురాణం, మహేశ్వర పురాణం, శ్రీమద్ భాగవతం, యోగ వాసిష్టం, వీటిలో మహాపురాణాల్లో ఉన్న పేర్లు కొన్ని ఉప పురాణాల్లో కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయన్నారు. కాగా ఇంకొక మనవి ఏంటంటే, సభకి దేవీ భాగవతం మహాపురాణం అవునా కాదా? భాగవతమే మహాపురాణం, దేవీ భాగవతం మహాపురాణం కాదు అని ఆ మధ్య అంటే సుమారు 3,000 సంవత్సరాల నుంచి మహావిద్వాంసులు, శృంగేరి పీఠాధిపతులు లాంటి వారి యొక్క అనుగ్రహ పాత్రలైన వారు కూడా పీఠస్థాయి లెవెల్లో చర్చ చేసి దేవీ భాగవతం మహాపురాణం కాదు అని అన్న సందర్భంలో స్వాములు వారు, పెద్దలు, పీఠాధిపతులైనటువంటి వారు, ఇతరమైనటువంటి ఉపాసనాపురులు మహాపండితులు దేవీ భాగవతం కూడా మహాపురాణమే అని చర్చాత్మకంగా అక్కడ తెలియచేసినటువంటి విషయాల్లో ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. కనుక సారాంశం ఏమిటంటే, మనం దేవీ భాగవతం ఉప పురాణమా మహాపురాణమా అంటే ఆధారాలు ఉన్నాయి కనుక పెద్దలు చెప్పారు కనుక, ఇంకా పెద్దలు చెప్పు కావండి, జగద్గురులు లాంటి వాళ్ళు మహాపండితులు చెప్పారంటే అంతకంటే ప్రమాణం ఏం చెప్పగలుగుతాం మనం? తలనొప్పి అయిందంటే చూపించలేమే, తలనొప్పి వచ్చిందంటే చూపించలేమే, జ్వరం వచ్చిందంటే చూపించలేమే, జగద్గురుల వారు చెబితే నమ్మాలా, వేదం చెప్తే నమ్మాలా, ఎవరిని నమ్ముతారు మరి అసలు? మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, మీరంటే మనం అనిదా భావించుద్దాం. ఇప్పుడు ఎవరిని నమ్ముతారు మీరు? తల్లిదండ్రులను నమ్మరు. ఉద్దేశం ఏంటి అంటే కన్నారు, పెంచారు, పెళ్లి చేశారు, అయిపోయింది. వాళ్ళతో మన మమకారం ఎంత ఉంటుంది? 10 సంవత్సరాల్లో మమకారం ఉందా? 60 సంవత్సరాల్లో తల్లిదండ్రులు ఏంది? అందరికీ 100 మంది భారతదేశంలో ఉంటే ఎందుకు లేదు అంటే మనం ప్రశ్నించుకోవాలి ఎవరికి వాళ్ళు ఎందుకు లేదని ఎవరు చెప్పకూడదు కనుక. అలాగే తల్లి అంటే ఎవరు? జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. దేవతలను నమ్మక, వేదాలను నమ్మక, శాస్త్రములను నమ్మక, పురాణాలను నమ్మక, పండితులను నమ్మక, పుణ్యమూర్తులు నమ్మక, దాతలను నమ్మక, కర్మను నమ్మక, జ్ఞానాన్ని నమ్మక, యోగాన్ని నమ్మక, యాగాన్ని నమ్మకపోతే అన్ని అమ్మేస్తారండి. అసలు కొనేవాడు ఉన్నాడు ఎవరన్నా పోని? కనుక ఉద్దేశం ఏంటంటే తప్పకుండా నమ్మాలి, విశ్వాసం ఉండాలి. చాలా మంది పెద్దలు చెప్తున్నారు మీరు మంచి కార్యం చేస్తున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, అసలు మీకు దీని ఎందు సద్భావన ఉండాలి, ఏదో మీరు భేష్టంగా ఏదో ఎవరో చెప్పారని కాదు, అయ్యా మీకు సద్భావన, అయ్యా ఉందండి మాకు సద్భావన ఉంది, తప్పకుండా పండితుల ద్వారా ఈ మంచి కార్యం సద్భావన మాకుంది కనుకనే ఈ కార్యక్రమం చేస్తున్నాం అనేటటువంటి యొక్క సంతోషదాయకంగా సంస్కృతి ప్రకారంగా ముందుకొచ్చినటువంటి మహాపుణ్యవంతుల యొక్క ప్రతిభ, వారి ప్రభావం ఈనాడు ప్రపంచాన్ని శాంతింపజేస్తుంది. మహానుభావులారా, ప్రపంచాన్ని, మన కుటుంబాన్ని, మన వంశాన్ని, మన గుంటూరు జిల్లాని, మన ఆంధ్రదేశాన్ని, మన తెలుగుదేశాన్ని మాత్రమే కాదు, మాతృభాష తెలుగు వారిని మాత్రమే కాదు, ప్రపంచాన్ని. ఎందుకని అంటే రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి వేదశాస్త్రాలతో కూడినటువంటి యొక్క విషయాల ద్వారా, అంటే విషయాలకు వేదశాస్త్రములు కాదు, వేదశాస్త్రములు ఎందు అనుమానాలు, తెలిసి తెలియక, తెలియక కాదు తెలిసి తెలియక, తెలియని వాడికి చెప్పవచ్చు, తెలిసిన వాడికి చెప్పవచ్చు, తెలిసిన వాడికి చెప్పాలంటే మూర్ఘాపి నరము నరంజయతి, మూర్ఖుని రంజింపజేయాలంటే ఆ శిక్షణ వేరు అసలు. కనుకనే వేదాంత శాస్త్రంలో వితండవాదం అని 18వ వాదం ప్రవేశపెట్టారు ఆది జగద్గురుల వారు. 18వ వాదంలో వితండవాదం మూర్ఘుడికి చెప్పే పద్ధతి అన్నమాట. సారాంశంలో ప్రస్తుతాంశం ఏంటంటే, వేదశాస్త్రములు మనకు శిరోధార్యములు, అవి మంగళములు, అవి దేవతా స్వరూపాలే. స్వరూపాలేనా? స్వరూపాలే అంటే స్వరూపాలేనా అంటే తల్లి కూడా ఆడదే అంటే చెల్తుందండి కాదా? ఎవరనాలి? తామరుడు అనాలి. ఏమి కూడా ఆడదే అనని, తల్లి అంటే అనేకమైన శరీరాలు ఇచ్చి, అనేకమైన జ్ఞానాలు ఇచ్చి, అనేక కష్టాలు పడి, అనేక బాధలు పడి, అనేక బోధలు చేసిన తల్లికి నమస్కారం చేయరా అంటే ఆమె కూడా ఆడదే కదా అంటే అలా పేలవంగా చెప్పకూడదు. కనుక జగత పితరు వందే సాక్షాత్ శారదాదేవి, సాక్షాత్ చంద్రమౌళేశ్వర స్వామి, జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు. వేదశాస్త్రంలో చెప్పి మన జీవితాన్ని ఎలా సవరించుకోవాలి, మన జీవితంలో సంస్కారములు ఏంటి, మన జీవితంలో లోపాలు ఏంటి, మన గృహస్థాశ్రమంలో బాధలు ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలకు బోధలు ఏమిటి, మనకంటే పూర్వ పెద్దలు దానమనం చేసినటువంటి వాళ్ళు, కష్టసుఖాలు పొందినటువంటి వాళ్ళు ఏ ధర్మాన్ని ఆచరించారు, ఏ గురువులను ఆశ్రయించారు, ఏ శాస్త్రమును ఆశ్రయించారు అనేటువంటి యొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని మహానుభావులారా, ఎవరైతే ఈ పురాణములు కూడా సేవ చేస్తారో, వేదములు భయపడతాయటండి, శాస్త్ర చర్చ లేకుండా శాస్త్రం తెలియకుండా నా అర్థాన్ని గురించి ఈ బ్రాహ్మణుడు ఎలా చెప్తాడో, వేదమాత భయపడుతున్నట్టు బ్రాహ్మణుడు చూసి, అంటే ఏమిటి ఇప్పటిదాకా చెప్పిందంతా వృధానైన స్వామి కాదు, ఒక ఇప్పుడు ఇప్పుడు ఇవాళ అష్టమి అనుకోండి, ఇవాళ అష్టమి కాదండి నవమి వచ్చిందంటాడు ఒక ఆయన ఉదాహరణకి, అంటే నిజమాబద్ధం అంటే పంచాంగం మనకు ఆధారం, సిద్ధాంతం ఆధారం, శాస్త్రం ఆధారం, సిద్ధాంతి గారి ఆధారం, కాలం ఆధారం, మరి ఆ అమావాస్య నాడు చంద్రుడు కనిపిస్తున్నాడా, పౌర్ణమి నాడు చంద్రుడు ఎలా కనిపిస్తున్నాడు, విషయాల ఆధారం అంతేగాని ఇంతకంటే ఆధారాలు చూడాలంటే మన ఓపిక సరిపోతుందా? కనుక మహానుభావులారా, అల్పమైనటువంటి యొక్క ఆలోచన చేత ఊహాతీతమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క విషయాన్ని మనం తెలుసుకునేటువంటి యొక్క ఆయుష్షు ఆరోగ్యంతో కూడిన ఆయుష్షు పురాణముల ద్వారా ఉంది కనుక వేదమాత ఎందుకు భయపడుతుంది అంటే వేద శాస్త్రములు చదువుకొని దానిలో చెప్పినటువంటి పెద్దల అభిప్రాయం మాత్రమే సభకు తెలియచేయాలనే ఉద్దేశంలో ఇక్కడ ఈ విషయం చెప్తున్నారు. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. నారాయణమూర్తికి నమస్కారం చేసి, అలాగే దేవి సాక్షాత్ శారదాదేవి, మరి ఆ తల్లి యొక్క దివ్యచరణాలకు ఆజన్మాంతం, భూత భవిష్యత్ వర్తమాన కాలం అందు ఎన్ని నమస్కారాలు చేసినా తల్లికి ఎంత సేవ చేసినా తక్కువే. ఎందుకే అంటే మానవుడు రకరకాల పాపాలు చేస్తాడు, పాపములు పోగొట్టి పుణ్యం ఆపాదింప చేయాలంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలి. అలాంటి దేవికి నమస్కారం చేసి ఇక్కడ ఒక మాటను చెప్తున్నారండి, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. జయశబ్దాన్ని గురించి చెప్పారండి, ఇందాక మనం మంగళం అనుకున్నాం కదండి, మంగళాదీని మంగళ మధ్యాహ్నం మంగళాంతానని, జయశబ్దాన్ని గురించి ఏం చెప్తున్నారంటే యజ పూజాయాం అంటారు. యజ అంటే పూజ చేయడానికి ఒక సాంకేతిక గుర్తు అనమాట, దేవతలను పూజించండి. అయితే ఇజ్యతే యజ, యజ్ఞం చేసేటువంటి యజింపబడేటువంటి వాడు పూజింపబడేటువంటి వాడు అంటే సాక్షాత్ విష్ణువు. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతఃప్రతిష్ఠతి శ్రోత్ర జ్యోతి. అనేక ధర్మముల సమూహాలు యజ్ఞములు, అనేక నామస్మరణ యొక్క సమూహం యజ్ఞం, అనేక మంత్రమహిమల యొక్క సమూహం యజ్ఞం, అనేక పండితులతో ఉండేటువంటి ఉపదేశములు యజ్ఞములు. కనుక శ్రౌత యజ్ఞములు స్మార్త యాగములు మాత్రమే యజ్ఞములు, లేకపోతే శాంతిలో మనం హోమం చేస్తున్న యజ్ఞములు మీరు అనుకోకండి. గీతాయజ్ఞం, జ్ఞాన యజ్ఞం, తపోయజ్ఞం, దాన యజ్ఞం, అన్న యజ్ఞం, మరి ఉపాసనా యజ్ఞం, ఇలాంటి యజ్ఞాలు ఎన్నో ఉన్నాయి. అయితే యజ్ఞంలో శబ్దార్థమే అర్ధక్రమం బలి అని అంటారు, కనుక శబ్దార్థం కాకుండా భావార్థం కూడా గ్రహించాల్సి వస్తుంది. అంటే ఉదాహరణ, నాయన తల్లి గారికి నమస్కారం చేయి అంటే పక్కన తండ్రి గారికి కూడా నమస్కారం చేయి అని తోచని వాళ్ళకి చెప్పాలి, కానీ సామాన్య జనానికి చెప్పక్కర్లేదు అంటారు పెద్దలు. కనుక ఇలాంటి యొక్క పూజింపబడేటువంటి యొక్క ఈ యజ్ఞేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనే సాక్షాత్ నారాయణమూర్తిని. సరే, దీని గురించి ఇంకా చాలా విశేషాలు చెప్పారు. ఈ యొక్క యజ్ఞాలు చేసే సందర్భంలో శ్రౌత విషయం కనుక తీసుకున్నట్లయితే జయశబ్దానికి సంబంధించి ఇక్కడ ఆశ్రావయ అస్తు శ్రౌషటు యజ ఏ యజామహే వసటు అనేప్పుడు ఏంటంటే అక్షరాలని యజ్ఞాల యాగాలు చేసినప్పుడు మా యాజులు గారి కరుణా కటాక్షం చేసి నిత్యాగ్నిహోత్రులు కనుక చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, ఇతరత్ర కూడా చూసి ఉంటాం. ఇలాంటి అక్షరములు ఏవైతే ఉన్నాయో, చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ హూయతే చ పునర్ద్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు. ఈ అక్షరములు మొత్తము కలిపి ఈ యొక్క ఈ చెప్పినటువంటి యొక్క ఆశ్రావయ అనబడేటువంటి యొక్క యజ్ఞనియమంతో కనుక హోమం చేసినట్లయితే ఆ యొక్క వేదవ్యాసుల వారు ప్రపంచవ్యాప్తిగా సుఖక్షేమాలు కలుగుతాయా అని చెప్తున్నారు ఓ సాంకేతికంలో. అంటే కర్మ మార్గం అంటే గొప్పది అవునా కాదా, హోమం చేస్తే పుణ్యం వస్తుందా లేదా, ముక్కు మూసుకొని మనమే తపస్సు చేయొచ్చు కదా అంటే తపస్సు చేయవచ్చు. తపస్సు చేసేయడానికి కూడా నియమాలు ఉన్నాయి కనుక, యజ్ఞం చేసినా యాగం చేసినా నియమాలు ఉన్నాయి కనుక, ఈ యజశబ్దం అనబడేటువంటిది ఏదైతే ఉంటుందో జయ యజ అనే అక్షరాలు కనుక మనం తిరగవేసినట్లయితే జయ శబ్దం వస్తుంది. ఇలాంటి యొక్క కారణముల చేత ఇలాంటి మానవులందరూ కూడా ఈ యొక్క ఈ అగ్నిముఖం అనబడేటువంటి దానిలో మనం చేసే కార్యక్రమాలకు సంబంధించి అగ్నిశోమాభ్యాం అగ్నిశోములు అంటారు. ఇలాంటి యొక్క ఈ అగ్నిశోముల యొక్క అనుగ్రహం పొందడం కోసం సోముడు 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 అంటే సాక్షాత్ చంద్రభగవానుడు, ఈయన ఔషధీ స్వరూపకంగా మనకు అనుగ్రహాలు ఇస్తారు కనుక ఇలాంటి యొక్క యాగములు చేయటం వల్ల, ఇప్పుడు ఇది నవగ్రహ యాగం, లక్షాత్మక నవగ్రహ యాగం, యాగములు చేయటం వల్ల పరమాత్ముడు సంతోషించి పరమాత్మని యొక్క బాధ్యతతో కూడి సాక్షాత్ పరమేశ్వరి శ్రీ భువనేశ్వరి అమ్మవారిని దేవీ భాగవతాన్ని వ్యాసుల వారికి అనుగ్రహించింది ఆమె. బాగా వినండి, శ్రీ భువనేశ్వరి అమ్మవారు, భువనేశ్వరి అమ్మవారు అని అనడం లోకవీతంగా ఉంటుంది, కానీ శ్రీ చెప్పాలి అక్కడ అమ్మవారి పరంగా. అలాంటి అమ్మవారు ఈ యొక్క వ్యాసుల వారు అనుగ్రహిస్తే మహాగణపతి అనబడేటువంటి మహానుభావుడు ద్వారా పురాణాలన్నీ కూడా లిఖితమైనట్లుగా కొన్ని చరిత్రల్లో మనకు తెలుస్తున్నాయి. కాగా ఇలాంటి యొక్క యజ్ఞములు చేయటం వల్ల, ఇలాంటి యొక్క యాగములు చేయటం వల్ల అలాంటి యొక్క ఆ సోముడు సంతోషించినటువంటి వాడే ఔషధులు. అంటే ఇక్కడ మందులు కాదండి, ఔషధులు అంటే అపరధాన్యములు. అపరధాన్యాలంటే ఒడ్లు, జొన్నలు, బియ్యం, కొర్రలు, రాగులు, వగైరాలు అన్ని కూడా చెట్లు, ఆ చెట్ల గాలి, అలాగే పువ్వులు, అలాగే ఇతరమైన లతలు, అలాంటివన్నీ కూడా మనకు అనుగ్రహించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అగ్నిశోములు అని చెప్తారు. వీళ్ళకి ఈ వీళ్ళకి ఏంటంటే అన్నాద్వై ప్రజా ప్రజాయంతే యా కాస్య పృథివీకు శ్రుతా, అన్నరూపమైనటువంటి ఆహార విహార సుఖాన్ని కలుగ చేసేటువంటి వీళ్ళు ఇలాంటి యజ్ఞముల వల్ల, యాగముల వల్ల మనకు వాళ్ళు సంతృప్తి పడినటువంటి వాళ్ళు, వాళ్ళు అనుగ్రహిస్తారని చెప్తున్నారు. కాగా ఈ దేవీ భాగవతంలో ఒక విశేషం చెప్పారు. ఏమిటి అంటే ఈ దేవీ భాగవతంలో చెప్పినటువంటి విషయాలలో గాయత్రి ప్రతిపాదన ఉందండి. దేవీ భాగవతం 18 స్కందాలు 18,000 శ్లోకాలు 12 స్కందాలు 376 అధ్యాయాలు 18,000 శ్లోకాలు 12 స్కందాలుగా ఉంటుంది. ఇది 12 కొన్ని స్కందాలు పెద్దవి, కొన్ని స్కందాలు చిన్నవిగా రాశారు. పెద్దలు దొరికినటువంటి సాహిత్యాన్ని అలాగా వాళ్ళు సిద్ధం చేశారు మనకు అనుగ్రహించడం కోసం. గాయత్రీ మంత్రతత్వ ప్రతిపాదన, సంధ్యావందనాది క్రియల్లో ఉపనయనాది సంస్కారం చేసేటప్పుడు నగాయత్రియా పరం మంత్రం నా మాతఃపర దైవతం, ఆ గాయత్రీ తల్లి మంత్రాధ్యక్షురాలు, గాయత్రీ మంత్ర జపం చేయందే ఏ పని ఫలించదు, అంటే గాయత్రీ తత్వాన్ని మర్చిపోకూడదు, గాయత్రి అనబడేటువంటి పేరు ద్వారా సమస్త అరిష్టములు పోయి సమస్త ఇష్టములు ప్రాప్తమవుతాయని చెప్తున్నారు. దేవి భాగవతం యొక్క మొత్తం సమగ్రంగా చివరిదాకా గనక మనం చక్కగా దాన్ని శ్రవణం చేసినట్లయితే ఆ యొక్క విశిష్టమైన మహామంత్రముల యొక్క మహిమ, ఆ గాయత్రీ తత్వ ప్రతిపాదన, ఆ గాయత్రీ మంత్ర రహస్యం, గాయత్రి బీజాక్షరములు, గాయత్రి సంపుటి, గాయత్రి కవచం, గాయత్రి కారణం, గాయత్రీ దేవి చరిత్ర, గాయత్రి ముద్రలు, వీటన్నిటి గురించి కూడా చివరి భాగంలో చెప్పారు. అంటే 11, 10, 12 స్కందం వరకు కూడా విశేషంగా చెప్పారు. ఇలాగా చెప్పగా దేవీ ఉపాసన పరులైనటువంటి వాళ్ళు దేవీ భాగవతం తప్పకుండా సేవించాలి అన్నారు. అంటే ఇతరులు అక్కర్లేదా, దేవతామంత్ర ఉపాసన చేసేవారు సేవించక్కర్లేదా, అంటే దేవీ ఉపాసన పరులు కూడా అనాలి. అంటే ఇతరమైనటువంటి ఉపాసన చేసేటువంటి వారు ఏదైనా ఉపాసన చేసేటువంటి, ఉపాసన అంటే చాలా మంది పెద్దలకు తెలుసు, తెలియని వాళ్ళని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత సేవారూపంలో మాకు సభాముఖంగా ఉంది గనక గురువు ద్వారా ఉత్తరాయణంలో ఒక గ్రహణంలో కానీ అనుకూలమైన రోజు కానీ జ్యోతిషాస్త్ర ప్రకారంగా మంత్రాన్ని భార్య అనుమతితో భర్త, భర్త అనుమతితో భార్య, పెళ్లి కాని పిల్లలైతే తండ్రి అనుమతితో, పెళ్లి కాని అమ్మాయి అయితే తల్లిదండ్రి అనుమతితో స్వీకరించాలి. భార్య అనుమతి లేదే ఉపాసన తీసుకోకూడదు. ఎందుకంటే రకరకాల చరిత్రల్లో ఇబ్బందులు పడ్డారు కొంతమంది కారణాల వల్ల. కారణాలు మనకు కాదు కావాల్సింది, ఉపాసన ఫలం మనకు కావాలి. ఇప్పుడు ఏమండి, గ్రహణాల్లో వీలు పడకపోతే కాస్త అనుకూలమైన రోజు తీసుకోవాలి. తీసుకున్నటువంటి యొక్క మహామంత్రాన్ని ఉపాసన అంటే, తీసుకున్న మహామంత్రాన్ని బాధ్యతగా భయభక్తులతో స్నానము, అలాగే కష్ట కుస్తో ఆహారము విహారము, బాధ్యతగా టైంలో ప్రయత్నపూర్వకంగా ఎక్కడున్నా ఏ కేటగిరి వాడని ఎలా చేస్తాడో అలాగా ఈ మంత్రాన్ని చాలా శ్రద్ధా బాధ్యతల్లో గురువుగారు చెప్పిన పరంపరాగతానికి ధిక్కరించకుండా 6 నెలల్లో ఒక పురస్తరి చేయాలి. పురస్తరి అంటే అక్షర లక్ష అంటారు. ఒక అక్షరాన్ని అక్షరం విడదీయకుండా మంత్రం మొత్తాన్ని లక్షమారులు చేయాలి. ఆ నియమంతో పాటు ఆహార నియమం, ప్రయాణ నియమం, విహార నియమం, మనో నియమం, తపో నియమం, జ్ఞాన నియమం, మంత్ర నియమం, వాగ్ నియమం, ఇలాంటి 17 రకాల నియమాలు ఉన్నాయి దీక్షలో. అలాంటి యొక్క నిరాడంబరంగా ఉండడం, కోపం లేకపోవడం, క్రోధం లేకపోవడం, అసూయ లేకపోవడం, నిద్ర లేకపోవడం, ఆకలి ఉన్నా కూడా ఆకలి లెక్క చేయకపోవడం, ఆ కలి ఎందు బాధింపబడకపోవడం, ఇలాంటి నియమాలతో కూడినటువంటి వారే చేయాలి. ఇలాగా 6 నెలలు లక్ష చేసిన తర్వాత దానికి దశాంశం అమృతంతో అంటే ఆవుపాలతో తర్పణ చేయాలి ఉపాసనా పరుల ద్వారా గురువుల అనుమతితో. దానిలో 10వ వంతు హోమం చేస్తే ఒక పురశ్చర్య అవుతుంది. దీనిలో లఘుపురస్తరియ అని చెప్పేసి మళ్ళీ ఓ 35-37 వేలకు ఒక సంప్రదాయంలో ఔత్తరాయికులు అంటే ఉత్తర భారతీయులు, అలాగే 24 వేలు చేస్తే సామాన్య పురస్తరియ అని చెప్పి కొంతమంది సాంప్రదాయాలు చెప్పారు. కొంతమంది చెప్పారు కేచన వేదంతి అంటారు, కొంతమంది చెప్పారు కనుక. అలాగా ఈ పురస్తరియ అనబడేటువంటిది ఈ యుగంలో 24 మార్లు పురస్తరియ చేస్తే మంత్రము యొక్క అనుగ్రహం కలిగి మంత్ర ఆధీనం అవుతుంది. గురువుగారు ధర్మం చెప్పండి, మంచి పని చేస్తామంటే ఇంత బరువు పెడతారా మీరు, అసలు మీకు నచ్చిందా ఇది అని ఎవరైనా సందేహిస్తారేమో. సంప్రదాయం ఉందండి. ఏం చేస్తామండి మనం చేయగలమని నిరుత్సాహపడకూడదు. ఎంత మీరు చేయగలరో, ఎంత మీరు సమర్థించుకోగలరో అంత చేయాలి. ఇది ఇదంతా కూడా మనం చేయలేకపోతే కాస్తో కుస్తో మరి ఈ ఉపాసనా మంత్రాలు తీసుకుని నియమాలు పాటించగా ఉల్లిపాయలు తినకుండా, వెల్లుల్లిపాయలు తినకుండా, కారం ఎక్కువ తినకుండా, ఉప్పు ఎక్కువ తినకుండా, మరి ఇతరమైనటువంటి అపేక్షతో కూడిన ఆహారం కడుపు నిండా తినకుండా, ఆకలింద నాలుగో వంతు తినటానికే ఇష్టపడి బ్రతుకును అర్పణ చేస్తే అటు పోకూడదు. మనం పోకూడదండి. అయ్యా అయితే మేము పాపాత్మలను ఎవరంటారా, మీరు మహానుభావులే ఎట్లా అవుతున్నారు అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే ఇలాంటి వాళ్ళకు కలవదద్దరి కీర్తనం 24 గంటల్లో నిద్ర పోబోయేటప్పుడు నిద్ర లేవబోయేటప్పుడు కూడా మీ నోటి ఎందు భగవన్ నామస్మరణ ఎదుటిగా ఉన్న వాళ్ళకి వినిపించాలి. కలవదద్దరి కీర్తనం, కలవ స్మరణ అని ముక్తి, ఇది కూడా చేయలేరా అండి మహానుభావులు? ఇది కూడా చేయలేరా? అయ్యా చేద్దామని ప్రయత్నం కాదు, చేయలేరా? చేస్తారు. యథాశక్తి మీ శక్తికి మీరే సాక్ష్యం, మీ మనస్సే సాక్ష్యం. మీరు చేస్తున్నారా లేదా మీ మనసు తెలుసుకోవాలి. ఇలాంటి యొక్క ఈ తత్వంతో కూడినటువంటి ఈ భగవన్ నామస్మరణ కూడా చేయడానికి మొహమాటపడో, ఇబ్బంది పడో, కష్టపడో, సిగ్గుపడో, మర్చిపోయో, నిద్రలో మర్చిపోయో, నోరు ఆడదో, నోరు తిరక్కో, ఇట్లాంటి వాళ్ళని కూడా తరింప చేయాలంటే ఇలాంటి పురాణములు పెద్దలు చెప్పగా విని చెప్పేదానిలో సారాంశం గ్రహించుకొని హృదయ కోమలంలో, హృదయంలో, హృదయ పీఠికలో ఒకవైపున ఈ ధర్మములు రోజుకు 10 ధర్మాలు అంటే ఉదాహరణకి ఒక్క ధర్మమైనా శాస్త్రంగా హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని ఆ శారదా పరమేశ్వర దేవి జగద్గురుడు యొక్క ప్రోత్సాహంతో కరుణా కటాక్షం చేత అమ్మవారికి జీవితం అంకితం చేసినట్లయితే ఇంకొక జన్మ లేదు అని చెప్తున్నారు వ్యాసుల వారు, సూత్రుల వారు చెప్తున్నారు. శౌనకాది మహర్షులు విన్నారండి, వింటుంది శౌనకాది మహర్షులేగా, ఇందాక చెప్పుకున్నాగా. శౌనకాది మహర్షులు అంటే ఎవరండి వాళ్ళు? సామాన్య జ్ఞానం గలవాళ్ళ, ఋషి జీవితం అనబడేటువంటి దానికోసం పుట్టి లక్షల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహానుభావులు సూతలవారి దేవి భాగవతం చెప్పగా విన్నారు. అంటే ఇక మనం ఏం చేయాలి? తప్పకుండా యథాశక్తిగా వినాలి. కనుక అది కూడా చేయడం చేత కాకపోతే ఈ పురాణం చూసి నమస్కారం చేయమన్నారు అమ్మవారు ప్రియంగా. కానీ పురాణం ఇది దేవీ భాగవతం అవునో కాదో ఇంకో గ్రంథమేమో అని అనుమానం ఉంటే ఆ దేవీ భాగవతం అనేటువంటి స్మరణ చేసి అంబాశరణు దేవీశరణు, అంబాశరణు దేవీశరణు, అంబాశరణు దేవీశరణు, అమ్మాశరణు దేవీశరణు, ఏమండి ఉపాసనా మంత్రంతో చేసినటువంటి ఫలం ఏదైతే ఉంటుందో ఇలా అనడం వల్ల, వినడం వల్ల, అనిపించడం వల్ల అలాంటి వాళ్ళు లోకంలో ఉండటం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని చెప్తుంది దేవీ భాగవత తత్వం. ఏమాత్రం అనలేరండి ఎవరైనా గురువుగారు, ఎవరైనా అనవచ్చు, ఎవరైనా గురువుగారు కూడా అనవలసిందే, అనుమానమే ఉంది. స్థూల శరీరం రక్తమాంసతో కూడినటువంటి శరీరం పుణ్యపాపాలు అన్నవాళ్ళు అనాలి, అందరూ అనాలి. కనుక ఇలాంటి యొక్క విధి విశేషాలు తెలియనటువంటి వాళ్ళకి కూడా ఇలాంటి చరిత్రలు వినడం వల్ల, ఇలాంటి ఆనందాశయంతో కూడినటువంటి విధి విశేషాల వల్ల మనకు ఈ దేవీ భాగవతంలో దేవి అనుగ్రహిస్తుందని ఈ అమ్మవారికి రకరకాల విశేషాలు చెప్పారండి. ఏమిటి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్పారు. సృష్టి స్థితిలయ కాలకములని బొమ్మలు చేసి గాలిపోసి కిందకి వదిలేన ఒక ఆయన, ఆ వచ్చిన బొమ్మల్ని కాస్తో కుస్తో పూర్వజన్మ సుకృత విశేషాలతో కాపాడి అన్న ఆది సుఖాలు, ఆహార విహార సుఖాలు ఇచ్చేది ఒక ఆయన. ఎల్లకాలం ఇక్కడే ఉండి నా నోరు, నా ఊరు, నా మూట, నా చేట, నా బాట, నా పిల్ల, నా బిడ్డలు ఇలా అనుకుంటూ అనుకుంటూనే చివరికి నా అనేది పోయి మా అని పోయేది పోయి చివరికి అయ్యా నేను ఎవరో అని ఎదురుగా చప్పట్లు కొడుతూ ఎవరో మాట్లాడలేని దశలో ఈ జీవుడనబడేటువంటి యొక్క హంసేశ్వరుడు అంటే సాక్షాత్ జీవేశ్వరుడు శరీరాన్ని వదిలిపెట్టిపోతున్న సందర్భంలో చివరికి కూడా ఆ వెళ్ళినటువంటి యొక్క ఆ జీవుడు ఎలాంటి యొక్క పరమావధిని పొందుతాడో ఆగామి సంచిత ప్రారంభ కర్మలు జరిగిన జీవితంలో జీవుడు చేసుకునేటువంటి యొక్క విశేష కర్మలు రెండు రకాలు, సుకృత దుష్కృతాలు. వర్తమాన జీవితంలో చేసుకున్న సుకృత దుష్టత విశేషాలు, రాబోయే జీవితానికి రాబోయే జన్మకు చేసుకునేటువంటి విశేషాలు, వీటిని ధిక్కరించి మోక్షం రాదు గనక వీటి ఎందు అనుకూలంగా జీవుడు ఉండాలి గనక ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి మన మనస్సులో ఉండబడేటువంటి ధార్మికమైన కోరికలు, జ్ఞానమైన కోరికలు, క్రియ అది వాటి యొక్క ఫలం అనుభవానికి వచ్చేటువంటి కోరికలు కలుగ చేసేటువంటి యొక్క సాక్షాత్ పరమేశ్వరికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే గాయత్రీదేవి ఏం చెప్తున్నారు, ఇలాంటి విధి విశేషాలతో కూడినటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క తత్వ ప్రతిపాదన చేసినటువంటి యొక్క ఈ దేవీ భాగవతంలో ప్రధానమైనటువంటి ఆ ఉపదేశం వ్యాసుల వారికి ఆమె అనుగ్రహించినటువంటి శ్రీభువనేశ్వరీ దేవి అని. ఆ శ్రీ భువనేశ్వరీదేవి ఉపాసనలో బూడిద గుమ్మడికాయల అమ్మవారికి చాలా ప్రియం. బళ్ళారి జిల్లాలో హంపి ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి యొక్క ఉపపీఠం ఉంది, అక్కడ శ్రీ భువనేశ్వరి అమ్మవారి పెద్దలకు తెలిసే ఉండవచ్చు. మా బాధ్యత ప్రకారం మేమేదో మరి మా పాఠం ప్రకారం చెప్పాలి కదా, తెలియని వాళ్ళు చాలా తక్కువ, తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ ఈ ఉపాసన ఉంది, తూర్పుగోదావరి జిల్లాలో ఉపాసన ఉంది. ఉపాసన భువనేశ్వరి ఉపాసన గొప్పది అని మేము అనకూడదు, నాకు అర్హత లేదు, పోస్ట్ మ్యాన్ ఉద్యోగం మాది, మనీ ఆర్డర్లు వస్తాయి, శుభలేఖలు వస్తాయి, ఏమంటారు ఇంకేవో వస్తాయి, మరి ఖర్చులు వస్తాయి, అబ్బాయి ఫారెన్ వెళ్తున్నాడు చెక్కు పంపించిన వస్తుంది, అలా ఉన్న విషయాన్ని మీరు పెద్దలు చెప్పమని చెప్పారు కనుక ఉన్న విషయాన్ని చేతనందరూ ప్రయత్నం అందించే పోస్ట్ మ్యాన్ లాంటి ఉద్యోగం మాది. భువనేశ్వరి అమ్మవారి ఉపాసన గొప్పది అంటే శ్రీ విద్యా ఉపాసనలో మరి మొన్న ఇచ్చిన సౌభాగ్య మంత్రం గొప్పది కాదా అని అనుమానం రాకూడదు. ఉపాసన అంటేనే గొప్ప, ఉపాసన వింటేనే గొప్ప, ఉపాసన ఉంటేనే గొప్ప, ఉపాసన అనుభవిస్తేనే గొప్ప. మనం గొప్పగా ఉండాలనుకుంటాం కానీ హీనంగా ఉండాల్సిన అవసరం మనకేముందండి? పరమేశ్వరుడు మనకి ఏం తక్కువ ఇచ్చాడు, ఏ రకంగా తక్కువ ఇచ్చాడండి, అన్నీ ఇచ్చాడు. వాటిని వినియోగం చేసుకోవడం కోసం వేదశాస్త్రముల ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కూడినటువంటి గృహస్థాశ్రమాన్ని సార్థకం చేసుకోవడం కోసం వేదశాస్త్రంలో చెప్పినటువంటి యొక్క బ్రహ్మజ్ఞానాన్ని వేదములకి, శాస్త్రములకి, ఇతిహాసములకి, చరిత్రకి, దేశానికి, రాబోయే జీవులకి ఇబ్బంది లేకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ బ్రహ్మజ్ఞానాన్ని మీకు వ్యాసుల వారి ముఖతః ఆ సూత్రుల వారు చెప్పగా మేము అర్పిస్తున్నామని చెప్తున్నారు. రోజు ఈ మాటలు రావు, క్షమించాలి, ఎందుకంటే పురాణ పరిచయం లేని వాళ్ళు కూడా కొత్తగా ఉండవచ్చు. ఇవాళ రేపు ప్రారంభ దశ కనుక కష్ట, అసలు పురాణం అంటే ఏమిటి, దీని లక్షణం ఏమిటి, దీనిలో భావాలంటే యథాశక్తి ప్రథమ పరిచయంగా పురాణ భావంతో సంప్రదాయ ప్రకారంగా యథాశక్తి చెప్పడం జరుగుతుంది. కాగా ఇక ముందు విషయానికి వెళ్ళినట్టయితే ఈ దేవీ భాగవతంలో సాక్షాత్ శారదాదేవి మొట్టమొదటి పేజీలో దర్శనమిచ్చేటువంటి అమ్మవారు. మేము సంతోషిస్తున్నాం, మీరందరూ సంతోషిస్తే మాకు సంతోషం ఒకసారి చూపిస్తున్నాను. అమ్మవారి అనుగ్రహంతోనే దేవి భాగవతం విలసిల్తుంది. స్వాములవారి ఫోటో ఉంది కానీ స్వాములవారి మయమే కనుక స్వాములవారి ఫోటో నేను చూపించక్కర్లేదు, ఎందుకంటే స్వాములవారి పవిత్రమైనటువంటి యొక్క ఆశీస్సులు ఇవన్నీ మంచి పనులు చేస్తున్నాయని నమ్మకం అనుకుంది కనుక సరే ఇంకోసారి సంతోషంతో చూపిద్దాం. ఈ శారద అమ్మవారు చూడండి ఎలా ఉందో, తల్లి కళకళలాడుతూ ఉంది, నిత్యనూతనంగా దేవి భాగవతం నిత్యనూతనంగా అని చెప్పారు కదా అలా ఉంది. అయితే దేవి భాగవతంలో మొట్టమొదట ఒక విషయాన్ని చెప్పారండి, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే సర్వచైతన్య రూపాంత ఆద్య విద్యాంచ ధీమహి బుద్ధి యాన ప్రచోదయాతు. ఈ దేవి భాగవతంలో తత్వ ప్రతిపాదన రూపకంగా అనుగ్రహించినటువంటి యొక్క అమ్మవారు మాకు శుభంతో కూడినటువంటి యొక్క విశిష్టమైనటువంటి యొక్క బుద్ధి వికాస రూపమైన జ్ఞానాన్ని ఇవ్వుగాక. ఇక దీని మీద ఎంతైనా మాట్లాడచ్చు, 10 సంవత్సరాలు మాట్లాడచ్చు, 10 గంటలు మాట్లాడచ్చు, 24 సంవత్సరాలు మాట్లాడచ్చు పాండిత్యం ఉన్నట్టయితే. అయితే మనకు అమ్మవారు సద్బుద్ధి ఇవ్వుగాక ముఖ్యాంశం. శౌనక ఉవాచ సూత సూత మహాభాగ ధన్యోసి పురుషభ యదీత స్వయా సమ్యక్ పురాణ సంహిత శుభాగ అష్టాదశ పురాణాని కృష్ణేన మునినా నఘ కదితాని సుదివ్యాని పఠితాని త్వయా నఘ పంచలక్షణ యుక్తాని స రహస్యాని మానద త్వయా జ్ఞాతాని సర్వాణి వ్యాసాత్ సత్యవతీ సుతాతు. భారత భూభాగంలో అనేకమైనటువంటి అరణ్యాలు ఉన్న విషయం చరిత్రాత్మకంగా చాలామంది పెద్దలకు తెలుసు. సభలో దీనిలో మనందరం కూడా అరణ్యవాసులమే. ఎలా అంటే కాశీ కనుక వెళ్ళి ఆ గురువుగారులు ఏమంటారు అక్కడ ఉండే పాండ్యులు జోషి గారులు సంకల్పం చెప్తూ ఉంటే దండకారణ్యే వింధ్యశ్యోత్తర దేశే దండకారణ్యం ఉంటారు మనం ఉండే అరణ్యాన్ని. అయితే ఇక్కడ అరణ్యంలో పురుళ్ళు లేవు కదా గురువుగారు, చెట్లు లేవు కదా అంటే జనసంచారం ఎక్కువయ్యేటప్పటికీ అరణ్యములు ఆరణ్యక మంత్రములుగా మారిపోయినాయి. అరణ్యాల్లో వాళ్ళు వినటువంటి వేదాలు ఆరణ్యక మంత్రముల ద్వారా వేదభూమి, కర్మభూమి, తపోభూమి, జ్ఞానభూమి, యాగభూమి, యజ్ఞభూమి ఇలాంటి పేర్లు వచ్చినాయి. కనుక మనకు మామూలుగా ఇలాంటి యొక్క అరణ్యాలు దండకారణ్య, వింధ్యారణ్య, ఇక్ష్వారణ్య, కదలికారణ్య, బదరికారణ్య, చంపకారణ్య, నహుషారణ్య, నైమిషారణ్య, పుణ్యారణ్య, గుహారణ్య, ఏకాదశరణ్యాలని పెళ్లిలో మంత్రాలు వస్తాయి. మీకు తేలిగ్గా చెప్పాలంటే పెద్దలు పూజ్యులంతా ఉన్నారు కానీ క్షమించాలి, సోదర తెలియలు గురు సమానులే. ఏమండి పంతులు గారు చెప్పే మంత్రాలు వింటే తెలుస్తాయి మీకు, మనం ఇంకా ఎక్కడో ధ్యాసం ఉంటే పెద్దలకు నమస్కారమే. 11 అరణ్యాలు ఉన్నాయండి, అరణ్యం అంటే ఏమిటి? లక్షలాది సంవత్సరాలు మహర్షులు తపస్సు చేసేటువంటి పవిత్రమైనటువంటి స్థలం. 14 లోకాలు ఉన్నాయి మనకి మహానుభావులారా, మనం సరిగ్గా సెంటర్లో ఉన్నాం, మధ్యలో ఉన్నాం, ఏం భయపడక్కర్లా మనం. అయిన దానికి అని దానికి చిన్న విషయానికి తలనొప్పి వస్తే, జ్వరం వస్తే, కాలుకు ఎదురు దెబ్బ కొట్టుకుంటే, లేదా డాక్టర్ గారికి భయపడతామండి, ఇది తెలివి తక్కువతనం అంటారు శాస్త్రకారులు. అసలు పట్టుకోవాల్సిన మందు నీ దగ్గర ఉంది. భగవంతుని నామస్మరణ, భగవంతుని సేవ, భగవంతుని కరుణ, భగవంతుని దర్శనం, భగవంతుని ఆ నామం, భగవంతుని చరిత్ర, భగవంతుని విశేషం, భగవంతు అనుగ్రహం పొందాలి. ఇవి మినహాయించి నువ్వు ఎక్కడికో వేరే త్రోవన వెళ్తావేటయా? చంటిపిల్లవాడేగా నువ్వు బాలిచేష్టలు చేస్తావు ఎందుకు? ఇలా చేయబోకునైనా భగవదానుగ్రహం ఉంది, భగవంతుని కరుణాకటాక్షం పొంది అప్పుడు ఏదైనా తోచకపోతే, పూర్వజన్మార్జితం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తచ్ఛాంతి ఔషధైర్దానై జప హోమ సురార్చనై, వీటి ద్వారా మీరు తరించండి. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అంశలే. ఔషధాలు అమ్మవారి అంశలే కదండి. వైద్యం నారాయణ వారి అంటారు. మందు తీసుకున్నప్పుడు మామూలుగా కళ్ళు మూసుకొని లైట్ దగ్గర ఫ్యాన్ వేసుకుని మనం తీసుకుంటున్నాం లోకంలో, ఇది సామాన్యం. కానీ అసామాన్యమైన విషయం ఒకటి ఉంది దేవీ భాగవతంలో, అంటే పురాణాదుల్లో, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవి తోయం వైద్యో నారాయణో హరిహి. ఈ మంత్రం అనుకొని తీసుకోవాలండి. ఇది మంత్రం అండి, శ్లోకం కాదు. శ్లోకమే అని మీరు అనుకున్నట్టు శ్లోకం శోకాన్ని దూరం చేస్తుంది. శ్లోకం ఏం చేస్తుంది? శోకాన్ని దూరం చేస్తుంది. మంత్రం, ఈ మంత్రం అనుకోవాలండి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే, తలనొప్పి వచ్చినా కాళ్ళనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా మన మాట వినదు, మోకాళ్ళ నొప్పులు వస్తే మన మాట వినదు. ఇట్లాంటి ఎన్నో రకరకాల కారణాలు చెప్పవచ్చు. కానీ ఆ ఔషధం జాహ్నవితో, ఈ జాహ్నవీ దేవి ఎవరు? విష్ణుపాదోద్భవి గంగా, అంటే స్వర్గలోకం నుంచి మన శ్రేయస్సు కోసం పరమాత్ముడు అనుగ్రహించినటువంటి యొక్క అపారమైనటువంటి అనాది సిద్ధమైనటువంటి యొక్క ఆ నీళ్లు మనం తాగలేకపోతే ఉంటామండి. నీళ్లు లేకపోతే ఉంటామా? సృష్టి కూడా ఎలా ప్రారంభమని చెప్తున్నారు ఎస్ట్రాలజికల్లో మనకు, అద్భ్య పృథివీ పృథివ్య ఔషధయ ఔషధేభ్యోన్నం అన్న పురుష. నీటిమయంగా ఉండబడేటువంటి యొక్క ఈ ప్లాట్ఫామ్స్ అంటే ఈ లోకాలు మొత్తం 14 ఒకప్పుడు నీటిమయం, జలమయం. దానిలో వరాహుడు అనబడేటువంటి మహావిష్ణువు కరుణా కటాక్షం చేత భూభారాన్ని ఆయన పైకి ఆ యొక్క ఏమంటారు ఆ ఏనుగు దంతములతో పెకలించి పైకి తీసుకొచ్చి నాగశేషుడు అనబడేటువంటి ఆయన సహకారంతో ఆ భూదేవి అనే అమ్మవారి శక్తికరణం వల్ల ఈ ధాత్రి యందు సర్వ వైభవాలు అనుభవిస్తున్నాం ఈనాడు మనం. కనుక నేను దేవి భాగంలో మాట చెప్తారు, దరిద్రుడని ఎవరిని అనకూడదు మనం, ధనవంతుడని కూడా ఎవరిని అనక్కర్లా. ఉన్నదేదో ఉంది, లేని లేదు, దాన్ని నిశ్చయించి అనే అర్హత మనకు లేదు. మనం మానవులం. ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుని కృపా కటాక్షాన్ని పొందాలి. కనుక ఇలాంటి యొక్క ధర్మములు చెప్పగా వైద్యో నారాయణో హరిహి, ఆ విద్య వైద్య విద్య నేర్చుకునేటువంటి సాక్షాత్ నారాయణమూర్తి అనేటువంటి భావంతో మనం ఆ యొక్క ఔషధి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో తీసుకోవాలని చెప్తున్నారు. శరీరం మరి అశ్వరము అని పేరు, బాగా వినండి. అశ్వం కాదు, అశ్వం అంటే గుర్రం, మీ అందరికీ తెలుసు, నానా అర్థాలు వస్తాయి. కానీ అశ్వరము చెప్పకుండా పోయేది, ఉన్నట్టుండి మాయమయ్యేది. మనం మనం అనుకుంటే మన మాట వినంది, మనకు తోచంది, మనంగా అనుకుంటూ ఉండగా మనల్ని మోసం చేసేది, మనం తినగా మనల్ని బాధపెట్టేది, చివరికి మన బోధలు వింటే కూడా నచ్చనిది, మన బోధలు మర్చిపోగొట్టేది, మనకు జ్ఞాపకం లేకుండా చేసేది, బాగా వినకుండా నిద్రపోతే బాగుండి అనిపించేది, బాగా తింటే బాగుండి అనిపించేది, చివరికి వినిపించేది, చివరికి చెప్పకుండా ఏమండి ఏమండి మహానుభావులా, దీనికి ఎంతో సేవ చేస్తున్నాం కదా, ఆహార విహారూపమైన సేవ చేస్తున్నాం. ఎందుకంటే విశదంగా చెప్పక్కల, ఎందుకంటే పెద్దలు మాట్లాడిన ప్రదేశం ఇది. ఎంతో సేవ చేస్తున్నాం కానీ స్వభావో దురతిక్రమ. స్వభావం కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున ఒనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేలమాను. ఏమండి మహానుభావులారా, కనుక ఇట్లాంటి యొక్క అశ్వరమైనటువంటి యొక్క శరీరాన్ని గురించి ఆలోచించే బాధ్యత వరకే మీకుంది, కానీ అనాలోచన ఇబ్బందులు పడే బాధ్యత మీకు లేదో. అది మొత్తం కూడా వైద్యో నారాయణ వారికి. వైద్య జ్ఞానం తెలిసినటువంటి వాడు భిషగ్వరేణ్యుడు అంటారు ఈశ్వరుణ్ణి. అజ్యభో చతుధి భక్త ప్రథమో దైవ్యో భిషగు ఐగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాస్తయాతు ధాన్య. అధ్యభో చతుది వక్త ప్రథమో దైవ్యోభిషకు. భిషగ్వరేణ్యుడు అంటే డాక్టర్ గారు, రష్యన్ రిటైర్డ్ స్పెషలిస్ట్ అని ఈనాడు ఏదైతే అంటారో. ఉదాహరణకి ఈశ్వరుడు దేవతలకు అనారోగ్యం లాంటి ఐకమత్యతలు లాంటి భేదభావాలు కలిగినప్పుడు ఆ అనారోగ్యాలు దూరం చేసేవాడు సాక్షాత్తు చంద్రమౌళేశ్వర స్వామి ఈశ్వరుడు. వేదం చెప్తుంది మహానుభావులారా, ప్రథమో దైవ్యాభిషేకం అలాంటి మహామంత్రాలతోనే ప్రతిరోజు మహత్తరమైనటువంటి యొక్క పంచామృతాలతో ఫలరసాలతో అభిషేకం జరుగుతుంది. అలాంటి ఆ గ్రహాలు మనకు అనుకూలమైన సత్ఫలితాలు ఇవ్వాలనే మహత్తరమైనటువంటి యొక్క భారతీయ దేశాన్ని కాపాడేటువంటి గొప్ప ఊహాతీతమైనటువంటి యొక్క శాస్త్రీయమైనటువంటి యొక్క స్వామివారి కరుణా కటాక్షానికి హేతు అయినటువంటి యొక్క ప్రత్యక్షమైన కార్యం రేపు జరగబోతుంది. దానిలో మనందరం పుణ్యంలో భాగస్థలమే. ప్రసాదరావు గారు ముఖ్యులు కావచ్చు ఉదాహరణకి, కానీ ఒక వ్యక్తి కర్త అనేవాడు ఉండాలి కదండి. దేనికైనా ఒక యజమాని ఉంటుంటే కదా పక్కన సేవకుడో లేకపోతే ఇంకా సంబంధించిన సోదరుడో గురువో ఉండేది. కర్తాకారయితా చేయవ ప్రేరక స్థానమోదక. కనుక ఇలాంటి యొక్క ఈ వైద్యం అనబడేటువంటిది విద్య అని కూడా, ఇక్కడ వైద్యం అంటే మనకు మాతృభాషలో అర్థం తెలుస్తుంది, విద్య అంటే శాశ్వతమైనటువంటి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి యొక్క ఈ విద్యను కల్పించేటువంటి వాడు సాక్షాత్ ఈశ్వరుడు గనక ఆయనకి చంద్రమండేశ్వర స్వామిగా మనం భావించి ఈ యొక్క తపస్సు అనబడేటువంటిది మహానుభావులు జ్ఞానాన్ని పొందాలి. శరీరాన్ని లెక్క చేయకూడదు. ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, ఇలాగా నాలుగు రకాల శరీరాలతో కూడినటువంటి విధి విశేషాలు ఈ శరీరానికి ఉన్నాయి. కాగా ఋషి సాంప్రదాయ ప్రకారంగా మనం జీవనం చేయాలని లక్షలాది మంది మహర్షులు ఈనాడు తపస్సు చేస్తున్నారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో గుహలోకి వెళ్ళి చాలామంది పెద్దలు గుంటూరు వారు చూసే ఉంటారు. చూడని వారు చాలా తక్కువ చూస్తున్నారు, చాలా ఎక్కువ మా ఊహ ప్రకారం. కనుక ఈనాడు తపస్సు చేస్తున్నారండి. ఆ శిరస్సు మీద ఉండబడేటువంటి కేశములో అనుకోండి, ఉదాహరణకి ఒక 30 కిలోమీటర్ల దాకా ఉన్నాయి కేశ సంపద. ఈనాడు తపస్సు చేస్తున్నారు సజీవులై. రాత్రివేళ మాత్రమే మాట్లాడతారు. మాతృభాష తెలుగును కూడా మర్చిపోయారు తెలుగువారే. సంస్కృతం మాట్లాడతారు, రాత్రివేళ మాటలతో మాట్లాడతారు. ఉద్దేశం ఏమిటి అంటే తపస్సు ఎందుకు చేస్తున్నారంటే తపోధనం. ఆ తపస్సు ప్రపంచవ్యాప్తమైనటువంటి యొక్క అరిష్టాలు పోగొట్టి ఇష్టాలను కలుగ చేస్తుంది. కనుక ఒక సామాన్యమైనటువంటి గృహస్థు, ఓ సామాన్య వ్యాపారస్తుడు, ఓ సామాన్యుడి యొక్క కృషివరుడు, ఓ సామాన్యుడి ఉద్యోగి, ఓ సామాన్య పండితుడు, ఓ సామాన్య విజ్ఞానవంతుడు, ఓ సామాన్యుడి యొక్క మహర్షి చేయలేని పని ఓ తపోనిష్ఠుడు కనుక చేస్తున్నాడు అంటే దీనికి కారణం ఉంది. కాళిదాస్ చెప్పాడు ఒక చోట, శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విశేషిణాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాంతేతనుచ్చ్యా. వార్ధక్య దశ వచ్చిన తర్వాత అంటే కాస్త ముసలితనం, బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం. పూర్వకాలంలో వేదం శతమానం భవతి భవతి శతమానం శతమానం భవతి రోజు వింటూనే ఉంటాం మనం. వేదం శతమానం, 100 సంవత్సరాలు తక్కువ లేకుండా ఆరోగ్యంగా మీరు బ్రతకగలరు అని మనల్ని నమ్మిస్తోంది. తల్లి చెప్తోంది నువ్వు మంచి పని చేయాలి నాయనా, ఎదుటి వాళ్ళతో కిచ్చురాలు పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు, ఇబ్బందులు పెట్టుకోకూడదు, అనుకూలంగా ఉండాలి. అలాగే వేదమాత చెప్తుంది. కానీ ఇప్పుడు ఉండబడేటువంటి యొక్క ఎస్ట్రాటజికల్ ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయం ప్రకారంగా, అధునాతన జ్యోతిష శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయంతో సనాతన గ్రంథములు మేళవించి గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 22 రకాల స్టేట్లు కూడా పంచాంగములలో సారాంశం మనం చూసినట్టయితే వారందరూ ఏం చెప్తున్నారంటే 70 సంవత్సరాలు ఉంటే సంపూర్ణ ఆయుష్ రాయచ్చు అని చెప్తున్నారు. 70 సంవత్సరాలు వారు ఆరోగ్యంగా ఉండి కర్ర పెట్టుకోకుండా, మెట్ల మించి పడకుండా, అబ్బాయి కాస్త చేపెట్టుకోవాలి అనకుండా ఉంటే చాలా ఆరోగ్యం అని చెప్తున్నారు. ఉద్దేశం ఏమిటి అంటే అనుకుందాం 70 వద్దు 100 వద్దు, మధ్యలోకి వెళ్దామండి 80 సంవత్సరాలు అనుకుందాం. 80లో 40 సంవత్సరాలు బాల్యం యోగనం పోయిందండి, కౌమారం, కాస్త వృద్ధ లక్షణాలు, కూర్చుంటే లేవగలమా లేదా అనుమానం. ఇట్లాంటి దశ వస్తూ ఉండగా వార్ధకే మునివృత్తిన, మునుల యొక్క ప్రవర్తన నేర్చుకోండి భారతీయులారా. ఎవరు చెప్పారు ఈ మాట? కాళిదాసు. కాళిదాసు తెలియని వాళ్ళు ఉన్నారండి పెద్దలు. కనుక మహాకవులు లాంటి వాళ్ళు చెప్తున్నారు, వార్ధకే మునివృత్తీనాం యోగేనా యోగేనాంటే తనుత్యజాం. ఏమండి కాళిదాస్ గారు మీకేం పని లేదా, మేము అడగలేదుగా మిమ్మల్ని ఎందుకు చెప్తున్నారు అన్నారు చమత్కృతిగా ఒక ఆయన. అలా కాదయ్యా, రామచంద్రస్వామి వారు అనుభవించిన అనుభవాన్ని మీకు చెప్తున్నారని అడిగిన. సాక్షాత్ రామచంద్రస్వామి వారు ఆ వయసు వచ్చిన తర్వాత అరణ్యవాసం చేస్తూ ఇట్లాంటి తత్వంతో జీవనం చేశారు. కనుక ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. అందుకంటే ఉదాహరణ ఏం కావాలి, రామో విగ్రహమాన్ ధర్మ, కృష్ణో లీలమానస విగ్రహం, ఇంతకంటే మనం లోతుగా ఏం చెప్తామండి? రోజు మనం పెద్దల ద్వారా తెలుసుకునే మాటలు, మర్చిపోకూడని మాటలు, మరపురాని మాటలు, మరుగైన మాటలు, విలువైన మాటలు, శాశ్వతమైన మాటలు, సహజమైన మాటలు, భోగభాగ్యాలతో కూడిన మాటలు, ఎందుకంటే మాటలు కావాలా మూటలు కట్టుకోవడానికి. కనుక మహానుభావులారా, ఈ వయసు దాటిపోయే కొద్దీ ప్రత్యేకంగా ఇట్లాంటి యొక్క శ్రద్ధాభక్తులు మీరు ఎప్పుడైతే వహించి ఇలాంటి యొక్క బ్రహ్మజ్ఞాన సమితమైనటువంటి యొక్క ఈ విషయాలు వింటారో, తద్వారా మీకు సుఖశాంతులు కలుగుతాయి. సుఖం అంటే అమ్మవారు, శాంతి అంటే ఈశ్వరుడు. ఏమండి సుఖం అంటే అమ్మవారు, సుఖ దుఃఖాలు గుర్తు చేస్తుంది ఆమె సుఖ దుఃఖాలు, పరీక్ష పెట్టదు, చూస్తుంటుంది ఈ యొక్క జీవుడు తెలివితేటలు ఏమిటో, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాడో. కనుక ఆ సుఖం నుంచి దూరం చేయకుండా, దుఃఖం నుంచి దూరం చేసి ఆ సుఖం అనబడేటువంటి దుఃఖాన్ని పోగొట్టే ఈశ్వరుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మనందరం కూడా పుణ్యాత్ములమే, పాపాత్ములం కాదు. కనుకనే యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ రోజు చెప్తూ ఉంటాం. తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం. అందరికీ తెలుసు బ్రహ్మశ్రీ వేదశాస్త్ర సంపన్నులు, వేదాంత వ్యాకరణ శాస్త్ర పండితులు, మరి కుప్పా శివరామ వైరాగ శాస్త్రి గారు మన తెనాలి ప్రాంతాల్లో ఉండేటువంటి మహాపండితులు, వారన్నారు చెన్నైలో కార్యక్రమం చేయిస్తుంటే వేద పండితుల సమక్షంలో, ఏమయ్యా శాస్త్రి గారు ఎన్నాళ్ళు పాపోహం పాపకర్మాహం తీసే పుణ్యోహం పుణ్యకర్మాహం పెట్టు అన్నారు. పుణ్యం పుణ్యకరం పెట్టినైనా అన్నారు. మరి వారి మాట నిజంగా పెట్టాలంటే ఎట్లా, పుణ్యం చేస్తే కదా. ఇప్పుడు పుణ్యం చేస్తే పుణ్యం అంటాం, పాపం చేస్తే పుణ్యం అంటే తేలుతుందండి, చెల్లదు కదా. కనుక పుణ్యాత్ములు అనబడేటువంటి వాళ్ళు ఈ రూపకమైన ప్రదక్షిణం చేయక్కర్లా, పుణ్యాన్ని ఆచరించాలి, మర్చిపోవాలి, పాపాన్ని గుర్తించాలి, భయపడాలి. సారాంశం, పుణ్యాన్ని చేయాలి. విషయం వచ్చినప్పుడు అయ్యా మంచి పని చేశామని చెప్పుకోవాలి. రోజు ఇక నేను రోజు 10 కొబ్బరికాయలు కొడుతున్నాను శారదమ్మ వారికి, ఎక్కడ మనస్సు ద్వారా నా హృదయంలో అంటాడు ఒక ఆయన. మనస్సు ద్వారా హృదయంలో కొట్టే బాగానే ఉంది, మరి ప్రత్యక్షంగా మరి కర్మ మార్గం, నువ్వు కర్మ శరీరం కలిగినటువంటి వాడిగా ఈ శరీరం కర్మకు పనికి వస్తుందిగా. కర్మ వేరు, కర్మ వేరు, బాగా వినండి. కర్మ వచ్చే కర్మ శరీరం నీళ్లు పోయాలి, సబ్బురుద్దాలి, పౌడర్ రాయాలి, చలి రాకూడదు, ఏసీ రూములు కావాలి, ఇష్టమైంది కావాలి, శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండి, ఇన్ని కోరికలు ఉన్నాయి దీనిలో. కనుక ఈ కర్మ శరీరం కూడా పవిత్రం కావాలంటే పాపోహం ఒప్పుకోవాల్సిందే. పాపకర్మాహం పాపాత్మ, ఆత్మ పాపం కాదు, పాప సంభవ. పాప సంభవం చేసుకున్నటువంటి యొక్క జీవుణ్ణి సంరక్షణ చేసే బాధ్యత నీకుంది. కనుక ఓ పరమేశ్వరి, ఓ పరమేశ్వర, సదా మమ్మల్ని రక్షించి మా అపరాధములు క్షమించండి. ఇలా చెప్పినటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క సాక్షాత్ పరమేశ్వరీ దేవికి ఇక్కడ భువనేశ్వరీ దేవి అంటారు. ఆమె గారి విషయంలో దేవీ భాగవతంలో మొదటిసారిగా ఈ హయగ్రీవుని యొక్క చరిత్ర చెప్పారండి. ఇక్కడ హయగ్రీవముపాస్మహే, హయగ్రీవుని చరిత్ర, హయగ్రీవుని చరిత్ర అంటే ప్రారంభ సూచనగా ఇవాళ చెప్పుకుందాం. కొంచెం మిగతా విషయాలు కూడా కాస్త రేపటి కార్యక్రమాల గురించి చెప్పాలి. కనుక హయగ్రీవుడు అనబడేటువంటి రాక్షసుడు కూడా ఓనాడు పూర్వకాలంలో తపస్సు చేశాడండి. హయగ్రీవుడనే రాక్షసుడు అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే రాక్షసులు కూడా తపస్సు చేశారు, ఋషులు తపస్సు చేస్తున్నారు, మానవులు పురస్థిరి చేయాలి, ఉపాసనా మంత్రాలు చేయాలి, జగద్గురుల వారిని ఆశ్రయించాలి, అమ్మవారి కరుణాకటాక్షం పొందాలి, వేదశాస్త్రాలు సేవించాలి అని చెప్తున్నాం. అంటే రాక్షసులు కూడా తపస్సు చేశారంటే ఇక్కడ అర్థం ఏమిటి? మానవులం కూడా తపస్సు డాష్ అన్నమాట, చేయాలా, చేయాలా అక్కర్లేదా అంటే ఇక మీరు ఎవరికి వారు ఏం నిర్ణయించుకుంటే అది. పెద్దలు ఏం చెప్తున్నారంటే చేయాలి. ఎందుకు? రాక్షసుడు తపస్సు చేశాడు, రాక్షసుడు తపస్సు చేస్తే దేవతలు మానవులు రాక్షసులు మూడు భాగాలుగా ఉంది. ఉదాహరణ సృష్టి, పశుపక్షాదులు వదిలేద్దాం, క్రిమికీటకాదులను వదిలేద్దాం, చతుష్పాద జంతువులు, నాలుగు కాళ్ళ జంతువులు, రెండు కాళ్ళ జంతువులు, అండజములు, పిండజములు, శ్వేతజములు, ఉద్విజములు, చెమట వల్ల పుట్టేవి, పాచిలో పుట్టేవి, నీళ్లలో పుట్టేవి, ప్రకృతి వల్ల పుట్టేవి, ఆ అనుగ్రహం వల్ల పుట్టేవి, ఆనందం వల్ల పుట్టేవి, యోగం వల్ల ప్రాప్తమయ్యేవి, ఉపాసన మంత్రబలం వల్ల పుట్టేవి, పుత్రకామేస్తే యజ్ఞములు పుట్టే సంతానం, ఇవన్నీ కూడా ఉండగా కూడా రాక్షసులు తపస్సు చేశారంటే మానవులు తపస్సు చేయాలా అక్కర్లేదా? యథాశక్తిగా మన మనసులో ఏ ధర్మం వస్తే అదే నిర్ణయం. ఈ యొక్క ఈ హయగ్రీవుల వారి యొక్క చరిత్ర పూర్వకాలంలో ఎలాగా చెప్పారంటే మనకు పెద్దలు ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో చెప్పారు. అసలు తెల్లవారుజామున పూర్వకాలంలో ఇటీవల 10 సంవత్సరాల క్రితం దాకా కూడా చంటి పిల్లలు నిద్ర లేచిన తర్వాత పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఈ శ్లోకం అనిపించేవాళ్ళండి. జ్ఞానానందమయందేమో నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ఇలా గనక హయగ్రీవుని స్తోత్రం చేసినట్లయితే మనోవికాసం కలుగుతుంది, వేదవిహితమైనటువంటి యొక్క శాస్త్రీయమైనటువంటి యొక్క అనుగ్రహాలు కూడా మనకు మన మన బుద్ధులను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన భావాలను బట్టి కలుగుతాయి. ఈ శ్లోకం మనోవికాసం అంటే చదువుకి బాగా పనిచేస్తుంది. హయగ్రీవ ఉపాసన అని వైష్ణవ సాంప్రదాయంలో కూడా, వైదిక సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయం కూడా ఈనాడు చాలామంది పెద్దలు ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఈనాడు మనకు అనుకూలంగా ఉన్నారు. అంటే అనుకూలంగా ఉన్నారంటే అర్థం ఏమిటి అంటే పెద్దలు చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు అంతే ఉద్దేశం. అయితే ఇలాంటి యొక్క ఈ దేవతలంతా కూడా ఒక రోజు అనుకున్నారటండి, రాక్షసులు లాంటి వాళ్ళు తపస్సు చేస్తున్నారు, తపస్సు చేసినటువంటి రాక్షసులు ఊరుకోరు కదా, ఎప్పుడో ఎక్కడో ఏదో పుల్లబెట్టారంటారు. అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం కల్పించవచ్చు వీళ్ళు. వీళ్ళని మనం జయించాలి అంటే ఏం చేయాలి? ఒక దేవతాప్రియమైనటువంటి ఒక యజ్ఞం, అంటే దేవతలంతా సంతోషించాలి, దేవతల్లో భేదాభిప్రాయం రాకూడదు, ఆ దేవతల కరుణాకటాక్షం మనకు ప్రపంచవ్యాప్తంగా కలగాలి అనే ఉద్దేశం ఒక యజ్ఞం చేస్తే బాగుంటుంది. అంటే ఒక మహాక్రతువు చేస్తే దేవతాప్రియంగా బాగుంటుందని ఓ చోట సమావేశమైనారండి. అంటే ఇక్కడ అర్థం ఏం బాగా వినండి, దేవతల లాంటి వాళ్ళు కూడా యజ్ఞం చేశారంటే ఎవరిని గురించి? ఇప్పుడు ఉదాహరణకి రేపటి కార్యక్రమంలో మనం దీక్షాబద్ధమై ఉన్నాం గనక, మన సంవత్సరంలో నవగ్రహ యాగం జరుగుతోంది, లక్షలు హోమం జరుగుతోంది, మిగతా విశేషాలు సంప్రదాయ ప్రకారం ఉన్నాయి, జగద్గురు వారు అనుగ్రహించారు, అమ్మవారు చేయిస్తుంది, మహాభక్తులంతా సిద్ధమయ్యారు, సంతోషం. అయితే మరి దేవతలు యజ్ఞం చేస్తున్నారంటే, మరి దేవతాప్రియంగా మనం చేస్తున్నాం కానీ దేవతలు ఎవరిని గురించి చేస్తున్నారంటే ప్రకృతి మాతని గురించి. సర్వాధ్యక్షురాలు సర్వసమ్మితమైనటువంటి యొక్క అనాది కాలంలో ఉండబడేటువంటి సర్వాధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు ఉద్దేశించి, ఆమెను ఉద్దేశించి వీళ్ళంతా కూడా అలాంటి యొక్క యజ్ఞం చేస్తున్నారు. అయితే అలాంటి యొక్క యజ్ఞం చేస్తున్నటువంటి సందర్భంలో యజ్ఞానికి ఒక ప్రధాన అధినేత కావాలగడా అధ్యక్షుడు అంటారు. ఓ ప్రధానమైన వ్యక్తి, ఆయన ఈ పని చేయకూడదు, ఈ పని చేయవచ్చు, ఈ పని ముందు చేయాలి, ఈ పని తర్వాత చేయాలి. చూడండి రేపు యాగంలో ఆచార్య బ్రహ్మలు ఎలాగైతే ఉంటారో అలాగా అని ఇలా చెప్పేటువంటి అధ్యక్షుడు కావాలి కదా అని చెప్పి ఎవరిని పెడదాం అధ్యక్షుడిని అనుకున్నారు. బ్రహ్మదేవుడు, ఇంద్రదేవుడు, ఈశ్వరుడు, అష్టదిక్పాలకులు అందరూ ఉన్నారు. ఎవరిని పెడదామో మనం అనుకునేటప్పటికీ అప్పుడంటూ ఉన్నారు శౌనకాది మహర్షులు అడుగుతున్నారు సూతుల వారు, నైమిషారణ్యంలో మేము ఇలాంటి యొక్క యజ్ఞాలు రకరకాలుగా రకరకాలుగా చేస్తున్నా కూడా వాటి వల్ల మాకు లేని తృప్తి, దైవికంగా మీరు మహారణ్యానికి వచ్చి, నైమిషారణ్యం అనే అరణ్యానికి వచ్చి మాకు ఇలాంటి యొక్క విషయాలు వినిపిస్తున్నారంటే మేము చాలా అదృష్టవంతులం. గురు సమానులు కాదు, సాక్షాత్ గురువులే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ, మహేశ్వర, సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్ములు మీరే. కారణం ఏమిటి అంటే నైమిషారణ్యం అంటేనే చాలా పుణ్యప్రదమైనటువంటిది. అనాది కాలంలో కష్టాలు కలిగినప్పుడు పూర్వయుగాల్లో విష్ణుని, ఆ విష్ణు పరమాత్మని మేము ప్రార్థించాం. ఆయన అన్నారు, మీరు జ్ఞానులు, బ్రాహ్మణులు అంటే జ్ఞానులు, నిండు మనంబు నవ్య నవనీత సమానము, శాంతి సత్యము దయాక్షమ జ్ఞానం కలిగిన వాళ్ళకి ఉండాలి, కనుక మీరు ఇంత దూరం రాక్కర్లేదనైనా ఓ చక్రాన్ని పంపిస్తాను మీ వెంబడి సహకారంగా. ఈ చక్రం భారత భూభాగంలో ఎక్కడైతే వాళ్తుందో అది పవిత్రమైన స్థలం, అక్కడ కలి బాధ ఉండదు మీకు, కలిపీడితమైన బాధ. ఏం చేస్తామండి కలియుగం కదా అంటుంటారు చాలా మంది, ఏం చేస్తామండి అనే చోటనే పొరపాటు పడుతున్నాం, ఏం చేయాలో తెలుసుకోలేక ఏమీ చేయలేక కలియుగం కలియుగం అంటున్నాం. అలా అనమని చెప్పడంలా శాస్త్రకారులు, పెద్దలు, పూజ్యులు, విజ్ఞానవంతులు. కలియుగంలో కలి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారో, కానీ మన పని మనం చేసామా లేదా అనేటువంటి దానికి ప్రధానం ఇక్కడ. మన బాధ్యత ప్రకారం మనం నెరవేర్చుకోవాలి మన ధర్మాలు. కనుక అలాంటి యొక్క కలియుగంలో మరి ఈ యొక్క ఈ చక్రం ఉండబడే చోట ఒక పవిత్రమైనటువంటి యొక్క ఋషి సాంప్రదాయబద్ధమైనటువంటి యొక్క జ్ఞానం విలసిల్లుతూ ఉంటుంది. సాక్షాత్ వ్యాసుల వారు కూడా ఆ ప్రాంతాన్ని అనుగ్రహిస్తారు. మీరు సందేహం లేకుండా మీ మీ బాధ్యత ప్రకారంగా ఋషి ఆశ్రమాన్ని స్వీకరించి బ్రహ్మచారులు కానీ గృహస్థులు కానీ ఆ పరంధాముడు పరమాత్మను ఉద్దేశించి యజ్ఞయాది కర్తవులు చేసుకుంటూ పురాణ శ్రవణం చేస్తూ ఈ పురాణం యొక్క వైభవాన్ని యథా వృక్షస్య సంపుష్పితస్య దూర్గా గంధోవాది అన్నట్లుగా ఆ గులాబీ పుష్పంలో ఉండబడేటువంటి హరిచందన చెట్లు అంటే గంధమ చెట్టు దగ్గర ఉండేటువంటి యొక్క సువాసనలో సామాన్యుడు వెళ్తున్నా, విజ్ఞానవంతుడు వెళ్తున్నా, దొంగ వెళ్తున్నా, దొర వెళ్తున్నా, పండితుడు వెళ్తున్నా సమసమానంగా ఆ గుబాళింపులు, ఆ వాసనలు ఎలాగైతే అరణ్యంలో ఉదాహరణకి వస్తాయని ఈనాడు కూడా అధునాతన ప్రపంచంలో మనం నమ్ముతున్నామో, అలాగే వేదశాస్త్రం ఇచ్చినటువంటి యొక్క ఋషి సంప్రదాయం బద్ధంగా మీరు అక్కడ నుండి తపస్సు చేసుకున్నట్లయితే ఒక్క నిమిషం తపస్సు చేసినంత మాత్రాన మోక్షానికి అధికారి అయ్యేటువంటి యోగ్యత వస్తుంది నైమిషారణ్యంలో. ఇలాంటి నైమిషారణ్యంలో మేము ఇంతవరకు ఏదో తపస్సు చేసుకుని జీవిస్తున్నాం. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క అష్టమి, మంగళప్రదమైన మంగళవారం, ఈ ఈ యొక్క నైమిషారణ్యంలో భారత విభాగంలో సూతలవారి దర్శనం మాకైంది. సూత సూత మహాభాగ, మహాభాగుడు బాగా వినాలి, భాగుడు కాదు మహాభాగుడు. అంటే సూతుల వారికి ఋషిలోకంలో ఒక ప్రత్యేకత ఉంది మహానుభావులారా. వ్యాసుల వారి దగ్గర లక్షల మంది శిష్యులు చదువుకున్నారు, అందరూ మహానుభావులే, అందరికీ వందనాలే. ఆ విషయంలో సందేహం. సూతుల వారికి ఏంటి అంటే గురువు గారి దగ్గర ఏ విషయాన్ని ఆనాడు ఎంత చెప్పుకున్నారో ఆ విషయాన్ని అదే పద్ధతిలో అందరికి కూడా మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరినడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా చెప్పదగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు సూతుడు. కనుక నే సూతం వాచ, ఈశ్వరం వాచ, పార్వత్యం వాచ, దేవ్యం వాచ, నారాయణం వాచ అని మనకు ఇలాగా పురాణాల్లో వినిపిస్తుంటే, ఇలాంటి శృతులు వారిని ఉద్దేశించి సంప్రదాయ ప్రకారంగా మధుప్రక్షాళన ఇచ్చి పాద ప్రక్షాళన చేసి ఆ పాదకం శిరస్సును తలుకొని చరణం పవిత్రం వితదం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని ఆధిక్య బహుచరం అండి. అనేకమైనటువంటి దుష్కర్మలు చేసినటువంటి ఈ జన్మకు ఇలాంటి యొక్క యోగ్యత కలిగిందని చక్కగా వారికి సంప్రదాయ ప్రకారంగా పూలహారం వేసి చేతిలో రెండు పళ్ళు పెట్టి అమృతం అంటే ఆవు పాలు అమృతం అంటారు కనుక మన లోకంలో అలాంటి అమృతాన్ని ఇచ్చి అడుగుతున్నారంట. ఏమండి సూతుల వారు, హయగ్రీవుల వారిని గురించి దేవి భాగవతంలో ఏదో పూర్వకాలంలో పెద్దలు చెప్పగా మేము విన్నాం, కాస్తో కుస్తో హయగ్రీవ అనుగ్రహాన్ని పొందామనుకుంటున్నాం. అసలు ఈ హయగ్రీవుల వారి యొక్క చరిత్ర దేవీ భాగవత పరంగా మాకు చెప్పండి. ఎందుకంటే ఆకలి అయినటువంటి వాడు ఆనందింటే సంతోషిస్తాడు, ఆ కలి బాధ కలిగినటువంటి వాడు ఏం చేస్తామండి, కలి పురుషుడు ఇట్లా చేశాడు కలియుగం కదా మనం ఏం చేస్తాం, ఇలాగ ఏవో సామాన్యంగా మాటలు మాట్లాడుతుంటారు. ఆకలిన వాడికి అన్నం సంతోషం కలుగుతుంది, మహారాజుకి రాజ్యం వల్ల సంతోషం కలుగుతుంది, వ్యాపారస్తుడికి ధనం వల్ల సంతోషం కలుగుతుంది, బ్రాహ్మణుడికి జ్ఞానం వల్ల సంతోషం కలుగుతుంది, పుణ్యం వల్ల అందరికీ సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మేం పుణ్యాత్ములం కావాలి అంటే మేం పుణ్యం చేసి పుణ్యాత్ములను మేము అనుకోవటం మాకు తోచడం లేదు. మీరుగా మాకు పుణ్యం వచ్చేటువంటి విషయాన్ని మీరు ఈనాడు మాకు చెప్పినట్లయితే చాతుర్మాస్యం, పవిత్రమైన కృష్ణపక్షం, పవిత్రమైన మంగళవారం, అలాగే అష్టమి తిది కష్టాలు దూరం చేసే తిది, సాయంత్రం వేళ శారదా చంద్రమౌళీశ్వర స్వామి సంతోషంతో ప్రవర్ధిల్లేటువంటి సమయం, ఈ సమయంలో మీరు మాకు ఆ హయగ్రీవుని యొక్క చరిత్ర చెప్పండి అని వారు అడిగారు. సూతులు వారు అనుకున్నారు, గర్తపురిలో గుంటూరు నగరంలో మహాకార్యక్రమం జరుగుతుంది, రేపు పదవి హేద చూసేదామని చంద్రమౌళీశ్వర స్వామి అమ్మవారిని శ్రీవారిని దర్శిద్దాం, నేనొస్తే వీళ్ళంతా కలిసి ఇక్కడ నన్ను బిగదీసి అంటే మనల్ని పట్టుకుని వీళ్ళు అయ్యా మీరు చెప్పండి అంటున్నారు. అన్నీ తెలిసిన వాళ్ళకి ఏం చెప్పాలండి, ఇప్పుడు రామాయణం భారతం భాగతం బాగా చదివి అందరికీ చెప్పేటువంటి మహానుభావుడికి అయ్యా రాములు వారి భార్య సీత అంటే ఎంత బాగుంటుందండి, ఏమండి ఆంజనేయ స్వామి తోకుందండి అంటే ఎంత బాగుంటుందండి. కనుక అసలు వీళ్ళు ఋషులు జ్ఞానులే, ఋషులకి ఏం చెప్తాం, ఋషులకు తెలియని విషయం ఉంది, జ్ఞానైక నిష్ఠలో మునిగి తేలుతో జ్ఞానాన్ని అపేక్షతో కూడి జ్ఞానం ఎందు నిరపేక్ష లేకుండా శుద్ధ జ్ఞానాన్ని పొందినటువంటి మహానుభావులకి చెప్పాలంటే ఏం చెప్తాము, బ్రాహ్మణులు శాసనం చేశారు ప్రేమాస్పదంగా, అయ్యా మీరు బలానా హయగ్రీవుని చరిత్ర దేవీ పరంగా మాకు చెప్పండి అని. మరి బ్రాహ్మణుల చెప్పినటువంటి మాట అంటే పెద్దలు చెప్పిన మాట, గురు సమానులు చెప్పిన మాట సేవించకపోతే నాకు మాత్రం ఆత్మానందమేముంది, అయితే మహానుభావులారా మీకు అన్నీ తెలుసు, తెలిసి కూడా మీరు తెలియనట్లుగా నన్ను అంటే ఈ శరీరాన్ని చెప్పమని ప్రేమతో అడుగుతున్నారు కనుక లోకల్లో ఉన్న విషయాలు రెండే, మీ కారణంగా నాకు తోచిన వాక్ సేవ సాక్షాత్తు అమ్మవారి ప్రియంగా యథాశక్తిగా చేస్తాను. లోకల్లో ఉన్న విషయాలు రెండు, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, రెండు మాటలు తెలిసేశారండి సుతుల వారు. బ్రహ్మ పదార్థం అనేది లోకంలో ఒకటి ఉంది, బ్రహ్మ పదార్థం జ్ఞానం కావచ్చు, బ్రహ్మ లక్షణం జీవుడు కావచ్చు, బ్రహ్మ లక్షణం వేదం కావచ్చు, బ్రహ్మ లక్షణం యతీశ్వరుడు కావచ్చు, బ్రహ్మ లక్షణం త్యాగం కావచ్చు, బ్రహ్మ లక్షణం సాక్షాత్ శారద అమ్మవారు కావచ్చు, కానీ బ్రహ్మ పదార్థం అని ఒకటి. జగన్ విద్య కనిపించి అనిపించి వినిపించేటువంటి యొక్క ఈ ప్రపంచం స్థిరం కాదు గనక స్థిరమైనటువంటి యొక్క బ్రహ్మ విద్యా తత్పరులైనటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానం వల్ల సమస్త సుఖాలు పొందగలరు. ఈ విషయాన్ని మీరు గనక ఒప్పుకున్నట్లయితే మీ కారణంగా ప్రపంచం విశ్వసిస్తుంది కనుక నమ్ముతారు కనుక యథాశక్తిగా నేను ముందు చెప్పడానికి అమ్మవారి కరుణ వల్ల మీ యొక్క అపేక్ష కూడిన మాటల వల్ల నాలుగు మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అన్నారు. అందరూ కూడా చాలా సంతోషించారండి. మహానుభావులు ఏదైతే మాకు కావాలని కోరుకుంటున్నానో బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అధాతో బ్రహ్మ జిజ్ఞాస అధాతో ధర్మ జిజ్ఞాస సాధన చతుష్టయ సంపత్తి అనంతరం బ్రహ్మ జిజ్ఞాస కార్య. ఈ మాటలు మొత్తం రెండు మాటలు చెప్పారు సూతుల వారు కనుక సూత సూత మహాభాగ కనుక మహాభాగుడు మహాభోగుడు భోగంలో భాగం ఇచ్చేటువంటి వాడు. ఆ సూతుల వారి దివ్యచుడాలకు నమస్కారం చేశారు. గుకారో క్షంధకార స్యాతు రుకారస్తం నిరోధక అంధకారో నిరోధత్వాత్ గురిరిత్య విధీయతే. గు అనబడేటువంటి అక్షరం నుంచి జ్ఞానాన్ని కలుగు చేసి రు అనబడేటువంటి అక్షరం ద్వారా అజ్ఞానాన్ని దూరం చేసేటువంటి యొక్క ఈ గురువుల యొక్క దివ్య తత్వానికి దివ్య మహిమకు దివ్య జ్ఞానానికి సవినయ శాస్త్రాంగ నమస్కారాలు చేస్తున్నారు శౌనకాది మహర్షులు. శౌనకాది మహర్షులు సవినయ శాస్త్రాంగ ప్రణిపాత గురుపాదానామపి, అలాగే శ్రీవారి దివ్యచరణాలకు కూడా మనం అలాంటి యొక్క దివ్య నమస్కృతులు ఆనందాశయంతో సదా ఆచరిస్తున్నటువంటి వాళ్ళవి. కథాభాగాన్ని సాగించడానికి ప్రయత్నం చేస్తూ వారు చెప్తున్నారు. హయగ్రీవుడు అనబడేటువంటి యొక్క రాక్షసుడు తపస్సు చేసిన కారణం వల్ల అమ్మవారు వరం ఇచ్చింది. ఎక్కడో ఒక ఏకాక్షరం పట్టుకున్నట్టుండే, అంటే ఒక అక్షర మంత్రం కూడా ఉంది. చాలా మంది చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు, మంత్రం చెప్పండి మంత్రం చెప్పండి అంటారు. ఎవరినైనా పెద్దలను చెప్పదగిన వాళ్ళని ఏమండి మంత్రం అంటే ఇదేనా, ఇదేనా మంత్రం, అయ్యో చాలా చిన్నగా ఉందే అంటారు. అంటే పెద్దలు ఏం చెప్తున్నారంటే మంత్ర దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్ మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. మంత్రం అంటేనే దేవతలండి. దేవీ భాగవతం సముద్రం దేవీభాగవతం సముద్రంలో మునిగి తేలి సర్వం అక్కడ అర్పించడం మనకు దొరికేది ఒకటే మంత్రమే దేవతలో. శ్లోకం శోకాన్ని దూరం చేస్తుంది. మంత్రాధీనంతో దైవతం దైవాధీనం జగత్ సర్వం, ఇంకా తెలియని చెప్పక్కల అందరికీ అర్థమైపోతుంది. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం తన మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. కనుక అలాంటి మంత్రములే దేవతలు అయినప్పుడు ఈ రాక్షసుడు తపస్సు చేశాడు. కనుక ఏకాక్షర మంత్రాలు ఉన్నాయి మహానుభావులారా, పెద్ద ఆశ్చర్యపడక్కల. 124 అక్షరాల మంత్రాలు ఉన్నాయి ఈనాడు భారతదేశంలో కాదు, మన ఆంధ్రదేశంలో విలసిల్లుతున్నాయి ఈనాడు ఉపాసన మార్గంలో. 124 అక్షరాలు, 98 అక్షరాలు, 102 అక్షరాలు, 108 అక్షరాలు ఒక మూల మంత్రం అండి చేస్తున్నారు మహానుభావులు. కనుకనే మనకు 3500 పెట్టినా బియ్యం దొరుకుతున్నాయి ఈనాడు. లేకపోతే బియ్యం లేవు అంటే ఏం చేస్తాం? ఉద్దేశ్యం ఏమిటంటే తపస్సు చేసినటువంటి వారి యొక్క ప్రతిభ, ధర్మం ఆచరించిన వారి ప్రతిభ ప్రపంచాన్ని కాపాడుతోంది, గురువుల వారి యొక్క అనుగ్రహం ప్రపంచాన్ని కాపాడుతోంది. కనుక ఈ విషయంలో మనం చాలా సంతోషించాలి. కనుక అలాంటి యొక్క ఏకాక్షర మంత్రం చదువుకున్నటువంటి వాడు అంటే నేర్చుకున్నటువంటి వాడు తపస్సు చేసినటువంటి వాడిని అమ్మవారు కరుణించిందని చెప్తున్నారు. అయితే ఇతను ఊరుకోడు కదా అనే ఉద్దేశం చేత సూతుల వారు చెప్తున్నారు, శౌనకాది మహర్షులకి వ్యాసుల వారు చెప్పారు అమ్మవారి కారణంగా సూతుల వారికి. నైమిశారణ్యంలో వీళ్ళంతా కూడా మరి అధ్యక్షుడు కావాలి కదా అని ఇందాక ప్రయత్నం చేసిన సందర్భంగా అధ్యక్షుడు ఏమండి బ్రహ్మగారు మీరు అధ్యక్షుడిగా ఉండండి ఈ ఆయనకి అంటే అన్నారు. మేము చాలా పెద్దవాళ్ళని అయినా ముసలాళ్ళం అండి, కేశవాయస్వ అంటే భారతీయ కాలమానం ప్రకారంగా వేల సంవత్సరాలు కావాలి, 24 కేశనామ అనేటువంటి నా వల్ల కాదు నాయన అన్నారు. ఇక ఈశ్వరుడు తాతగారు అని పేరు పురాణంలో, తాతగారు ఈశ్వరుడు అంటారు. బ్రహ్మ కూడా పితామహుడని పేరుంది. ఈశ్వరుడు అన్నాడు మా ఇంటే చాలా ముసలామే, మేము చాలా పాతకాలం నేటి వాళ్ళం కదా. ఎవరు? పార్వతీదేవి, ఈశ్వరుడు. కనుక మా వల్ల ఏమవుతుందయ్యా, కాస్త అన్నిట్లో బాగా తెలివితేటలు గలవాడు, కాస్త అవగాహన శక్తి గలవాడిని, మంచి తెలివైన వాడిని పెట్టుకోవాలి మనం అధ్యక్షులుగా పెట్టేటప్పుడు అంటే ఇక ఎవరా ఎవరా అని ఆలోచిస్తే అప్పుడు అందరి మనసులో జ్ఞాపకం వస్తుంది. ఇంద్రుడిని అడిగారు ఒకసారి ఎందుకైనా మంచి మర్యాద ప్రకారం, అన్నాడు అయ్యా నేను అనర్హుణ్ణండి, శచీదేవియే నాకు అన్ని రకాల సంరక్షణ చేసేటువంటి గృహలక్ష్మి, నా యొక్క ఉచ్చైశ్రమం, నా యొక్క ఐరావతం, నా వజ్రాయుధం, నా రాజ్యం, రంభ, ఊర్వశి, మేనకా, తిలోత్తమ, రతి, మన్మధులు వీళ్ళంతా పోతే ఇంక నేనే ఉంది, వీళ్ళంతా పోతే నా లోకం లేదు, కనుక నాకు దీనివల్ల సుఖం లేదు, కనుక ఇక్కడ అధ్యక్షుడిగా ఉంటే నాకు ఉపయోగం లేదు, నేను అనర్హుణ్ణి అన్నాడు. అప్పుడు ఆలోచిస్తే అందరి మనసులోకి వచ్చింది నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి అన్నో విష్ణు ప్రచోదయాతు. సాక్షాత్ మహావిష్ణువును లోకపాలకుడైన మహావిష్ణువును అధ్యక్షుడిగా పెడితే బాగా ఉంటుందని ప్రయత్నం చేశారు. మహావిష్ణువు ఎక్కడున్నాడు అప్పుడు? అంతకుముందు దేవతలకి రాక్షసులకు జరిగినటువంటి యొక్క యుద్ధంలో దేవీ భాగవతంలో పేరు రాయలేదండి. యుద్ధంలో 10,000 సంవత్సరాలు బాగా శ్రమపడి యుద్ధం చేసి అలసిపోయి నారి నారి వేరు నారి అంటే వేరు, అంటే ఈ బాణం ఏదైతే ఉంటుందో ఆ బాణానికి కట్టినటువంటి యొక్క ఓ తాడు లాంటి ఆ నారిని ఆధారం చేసుకుని అలసిపోయి అంటే సొమ్మసిల్లి బాగా నీరసించి స్వామి కూడా సాక్షాత్ మహావిష్ణు ఆ జలమయంలో ప్రశాంతంగా ఉన్నాడు. హంస సోహం సోహం హంస హంస సోహం. కాళ్ళు చేయి ముక్కు నోరు మీరు నేను తన భేదం లేదు, సర్వవ్యాపంగా సర్వం శూన్యంగా అంతా బ్రహ్మమయంగా కనిపిస్తుంది, జ్ఞానమయంగా కనిపిస్తుంది, బ్రహ్మాండమైన నిద్రపోతున్నాడు, గురుకులు పెట్టాడు అన్నాడు ఒక ఆయన. గురుకులు పెట్టారని చెప్పట్లే ఇక్కడ, ఏమంటే రాసిందే చెప్పలేకపోతున్నావు, రాయిందే చెప్తామంటే చెప్పొచ్చా? కనుక ఘనమైన నిద్రపోతున్నాడు, ఆనందాన్ని సహిత నిద్రపోతున్నాడు. నిద్రాదేవి అని అమ్మవారికి పేరుందండి. అంటే నిద్రపోతున్నవాడు దేవి కాదు, నిద్రపోనివాడు దేవి కృపాపాత్రుడు కాదని కాదు, అమ్మవారికి నిద్రాదేవి ఆ నిద్రా కలశమని పెడతారు అమ్మవారికి ప్రతిష్టా సందర్భంలో. కనుక నిద్రాదేవి అనేటువంటి అమ్మవారి పేరు అంతే అర్థం చేసుకోవాలి, ఇంకో రకంగా చేయకూడదు, శాస్త్రీయ మర్యాద కాదు. కనుక ఇలాగా నిద్రపోతున్న సమయంలో అటు ఇటు చూసి మరి సర్వాధ్యక్షుడు పరమాత్ముడు లేకపోతే ఈ యజ్ఞం ఎలా జరుగుతుంది కనుక అని ఆలోచన చేసి బ్రహ్మదేవుడు ఇలాగ అటు ఇటు చూస్తున్నట్టండి, ఒక క్రిమి పోతుందిటండి, ఓ పురుగు పురుగు పోతుంటే ఇలాగా ఒక చిటిక వేసేటండి అంటే పిలిచినట్టు, ఓ అమ్మ అన్నట్టండి. ఆ పురుగు అనుకుంది వీళ్ళంతా చూస్తే దేవతలు అసలు ఎప్పుడు మా సృష్టిని గురించి, మమ్మల్ని గురించి, మా జీవనాన్ని గురించి, మా వైభవాన్ని గురించి, మా లోకాన్ని గురించి, మా జాతిని గురించి ఏనాడు ఎక్కడ సభాముఖంగా ఎవరు కూడా అమ్మా అని పిలవలేదు. అమ్మా అని పిలిస్తే 3,36,000 పాపాలు పోతాయని పెద్దలు చెప్పగా ఎక్కడో మా వాళ్ళు విన్నారు. కష్టకొస్తూ నా జ్ఞాపకం ఉంది. అమ్మా అని పిలిచారు గనక తప్పకుండా ఈయన ఏం పని చెప్పినా చేద్దాం. ఒక క్షణంలో అంత జ్ఞానం వచ్చింది దానికి. వచ్చి పాదాల దగ్గర పడింది బ్రహ్మదేవుడి గారికి. పాదాల దగ్గర ఆశ్రయించిందండి. ఏమండి స్వామి పిలిచారా అనే శక్తి లేదు, అనే యొక్క సాంకేతికాలు గుర్తింపులు వేరు. అప్పుడు అంటున్నాడు బ్రహ్మదేవుడు, అంటున్నాడు అమ్మా నీతో చిన్న పని వచ్చింది. కష్టపడి పనిచేసిన దానికి ప్రతిఫలం లేకుండా చేయించుకోవడం కాదు, తప్పకుండా నీకు సంతోషం, మీ జాతికి సంతోషం, ఊహాతీతమైన శాశ్వత సంతోషం కలిగేటువంటి ఒక ఉపాయం చెప్తాను, కాస్త మీరు సహాయం చేయండి అని. తాతగారు మీరు చెప్పిన తర్వాత సహాయం చేయకపోవడం బ్రహ్మదేవుడిని తెలుసు, అప్పుడుండే జ్ఞానం ఆ క్రిమికి. మీరు చెప్పిన తర్వాత చేయకపోవడం చెప్పండి, మా వాళ్ళని అడిగి వస్తాను, రేపు సాయంత్రం కనిపించండి. ఈ మాటలు లేవు, ఈ తెలివితేటలు లేవండి. అక్కడ గొప్ప విషయం అది. ఏదైనా పెద్దలు మంచి పని చెప్పండి, ఏమండి ఎల్లుండి మీరు కనిపిస్తారు కదా జిన్నాటోర్ సెంటర్లో అన్నట్లుగా ఆ మాటలు లేవండి, ఆ భావాలు లేవు అన్నాడు. కనుక చెప్పండి తాతగారు అంటే అప్పుడు ఏముంటుంది? అప్పుడు ఏం లేదు, మహావిష్ణువు నిద్రపోతున్నాడు, అలసిపోయి దేవతా కార్యాలు చేయడానికి ఇక్కడ యజ్ఞం తలపెట్టాము మేము, ఇప్పుడు దీనికి ఒక అధ్యక్షుడు కావాలి, సాక్షాత్ నారాయణమూర్తిని ఇక్కడ అధ్యక్షుడిగా మేము ఉంచుకుంటున్నాం, మరి ఆ స్వామి లేకుండా ఇక్కడ మేము యజ్ఞం చేయడానికి మాకు అర్హత లేదు, కాస్త ఆ స్వామి నిద్రపోతున్నాడు లేపండి. శాస్త్రంలో శ్లోకాలు చెప్పారు, శ్లోకాలు చదివే టైం లేదు, దేవీభావత పారాయణ చేస్తాం పెద్దల కరుణ వల్ల, పెద్దల యొక్క అనుమతి వల్ల ప్రేమాస్పదంగా. మరి ఆ సమయంలో దంపతుల మధ్య విరోధం పెట్టడం కానీ, గురు శిష్యులను భేదం చేయడం కానీ, అలాగే మరి నిద్రపోతున్న వాణ్ణి అకారణంగా లేపడం కానీ పాపములు అని, పాపం అని లేపకూడదు. ప్రాణాపాయ స్థితి ఇళ్ళు అంటుకుపోతుంటే లేపడం అది వేరే సంగతి. అలాగా లేపడానికి ఆలోచించింది, తాతగారు చెప్పిన తర్వాత చేయవలసిందే, ఏమన్నా వెనక ముందుంటే మా జాతి అల్పజాతి కనుక ఆ బ్రహ్మదేవుడు చూసుకుంటాడని సరే స్వామి అండి. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ఊరికే చేయక్కర్లేదు మాకు ఈ సహాయం, ఎందుకంటే హోమం చేసేటప్పుడు, యజ్ఞములు చేసేటప్పుడు, హవనం చేసేటప్పుడు, యాగములు చేసేటప్పుడు మరి హవనీయ ద్రవ్యం ఇంద్రాయస్వాహ అగ్నయేస్వాహ శనైశ్వరాయస్వాహ రాఘవే నమస్వా ఇలా అంటున్నప్పుడు హవనీయ ద్రవ్యం మంత్ర సంస్కారంతో ఆ పద్ధతి ప్రకారంగా లోపల వేస్తారు. తెలుసో తెలియకో యథాలాపకంగా అగ్నిహోత్రుడికి అర్పించే సందర్భంలో మేఖలములు అని చెప్పు ఉంటాయండి ఆ అగ్నికి, అగ్నికుండానికి చుట్టువైపులా హోమకుండం కానీ లేకపోతే మనం చతుర్స్రం కుండం కానీ. 3 రకాల మెట్లు అని అనకూడదు, మేఖలములు అంటారు. 3 రకాల భేదాలతో అవి కనిపిస్తాయండి మనకి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో దేవి పరంగా మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపం అని మొత్తానికి వాటికి చాలా విశేషం చెప్పారు. ఈ మేఖలాల మీద పడినటువంటి హవనీయ ద్రవ్యం అగ్నిహోత్రంలో శాస్త్రీయ మర్యాద ప్రకారంగా వేయకూడదు. మేఖలాల మీద పడిన ద్రవ్యం, నేల మీద పడిన ద్రవ్యం, అలాగే నేల మీద పడినటువంటి నెయ్యి కానీ, నేల మీద ఉన్న పాలు కానీ, తొందరపాటులో కాలాన్ని కానీ తెలియని వారు, తెలిసిన వారు కాదు, కాస్త చేత్తో పైపైన రుద్ది ఆ గిన్నెలో పోస్తారు, పోయకూడదండి. ఎందుకు పనికిరావని కాదు, పోయకూడదు అంతే, ఎందుకంటే భూదేవతకు ప్రాప్తమైంది మనకు తెలియకుండా, ఆ భూదేవతకు అర్పించాలని చెప్తారు. అర్పించడం వల్ల అవి మనకు వృద్ధి అవుతాయండి, అది ఉద్దేశం, నష్టపోమని కాదు అక్కడ. కనుక ఈ ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది తీసి నిర్మాల్యం కింద, అంటే పరమాత్మకి పరమేశ్వరికి పూజ చేసిన నిర్మాల్యం మర్నాడు ఎలాగైతే మనం తీసి పనికిరాని చోట వేస్తామో, అంటే పవిత్రమైన స్థలంలో నదుల నీళ్ళల్లో కానీ ఓ పవిత్రమైన తోటల్లోనో చెట్లనో వేస్తామో, అలాగా ఆ నిర్మాల్యం లాంటి యొక్క ఆ హవనీయ శేషం మీ జాతికి ఆహారంగా ఉంటుంది. మంత్ర సంస్కారం చేసి ద్రష్ట ఉపద్రష్ట ఉండగా ఆచార్య బ్రహ్మలు ముఖాహుతి ఇచ్చి ఇలాంటి వైభవంతో ఉన్నటువంటి వేద మంత్రముల ద్వారా ఇచ్చేటువంటి హవనీయ ద్రవ్యంలో మాకు భాగమా చెప్పేటువంటి వారెవరు? సాక్షాత్ బ్రహ్మదేవుడే. కనుక మాకు అనుమానం ఏముంది? ఆ ఉద్దేశం చేత తప్పకుండా అవినీతి ద్రవ్యం గ్రహించే ఉద్దేశం మీద అపేక్ష మర్చిపోయి ఆనందాశ్రయంలో వెళ్ళి ఆ నారి ఏదైతే ఆధారంగా పెట్టుకుని ఆ మహావిష్ణువుకి ఆయన నిద్రపోతున్నాడో ఆ పురుగు యొక్క శక్తి సామర్థ్యాల ప్రకారం ఆ పురుగుని కాస్త కొరికిందిటండి ఆ తాడుని. కొరికేటప్పటికి దానికి ఉండబడేటువంటి బలం కాస్త తగ్గి అది కదిలి ఆ విష్ణువు యొక్క శరీరం చలించింది అంటారు, అంటే కదిలింది అని. కదిలించేటప్పటికి పరధ్యాస ఏర్పడదు. అటు ఇటు చూశాడు స్వామి, ఎదురుగా కూర్చున్నాయా మహావిష్ణు, తాతగారు యజ్ఞం చేస్తున్నారు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పడానికి దీనికి జాతి స్వభావంగా ధైర్యము లేక వేరే ఉపాయం తోచగా చివరిగా ఏం చేస్తుంది అంటే పాదాల దగ్గర గుండా ఉండి పక్కనకి వెళ్ళి నమస్కారం చేస్తోంది వినయంగా శిరస్సు ఉంచుకుని. చూడండి భక్తి ఎంత అవసరమైన భక్తి అండి. విష్ణువు యొక్క పాదాల వెంబడి ఉండి శిరస్సు నమస్కారం చేస్తుంది. అప్పుడు అమ్మ అని పిలిచాడు. అమ్మ ఏమిటన్నాడు, ఏంటంటే స్వామి దేవతలు యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, తమరిని తీసుకురమ్మన్నారు. నేను అపరాధం చేశాను, క్షమించండి. సరే నువ్వేముందమ్మా, వారు చెప్పిన ప్రకారం నువ్వు చేసావు, నీ ధర్మం నువ్వు నెరవేర్చావు అనుకున్నాడు. పరమాత్ముడు శాంతస్వభుడు కనుకనే శాంతాకారం భుజగ చేయను చూడండి చెప్పారు. మరి శాంతం లేకపోతే పొరుగును ఏమమ్మా వాళ్ళు పిలిస్తే నీకు మాత్రం వివేకం లేదా అని స్వామి అడగలేని తెలివితేటలా, అడగలిగిన శక్తి ఆయనకి లేదా? శాంతాకారం భుజన అంటే శాంతం పరమభూషణం అని, శాంతం పరమభూషణం. కనుక అలాంటి యొక్క శాంతాకారుడు ఈ మాట అనేటప్పటికీ సంతోషించింది. సరే బయలుదేరారు, వచ్చారు. ఆ పురుగుకి వాళ్ళ దేవతలు అనుకున్న ప్రకారంగా సామాన్యంగా మంచి మాట చెప్తేనే మనం కాపాడుతాం ధర్మం. మరి ఆ ప్రకారంగా వాళ్ళు పెద్దలు అనుగ్రహించారు, విష్ణు వచ్చాడు. వచ్చి ఇక అయ్యా మీరు బలానా దేవతాప్రియంగా కార్యం చేస్తున్నాం, ఈ యొక్క ఇతను రాక్షసుడు, మరి హయగ్రీవుడనే రాక్షసుడు దేవతలు రేపు ఇబ్బంది పెడతాడేమో అనే అమ్మవారు ఏదో వరం ఇచ్చింది వారికి. సరే ఏదైనా మనకు ఇబ్బంది లేకుండా దేవతలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశం యజ్ఞం చేస్తున్నాం, మీరు అధ్యక్షులుగా ఉండాలని, అధ్యక్షులుగా ఉండాలి అంటున్న సందర్భంలో ఈయన ఆలోచన చేయబోతూ ఉంటే ఈ కంఠభాగం ఏదైతే ఉంటుందో పురోభాగం అంటారు, ఇది తెగి కింద పడదుటండి. అంటే అక్కడ నరికినట్లు, తెంపినట్లు, కత్తితో ఏదో ఏమంటారు విడదీసినట్లు చెప్పడంలా, తెగి కింద పడదే అన్నారు దేవతాలోకంలో చెప్పే సంస్కృతి మర్యాద ప్రకారం. పడేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే అనేకమైనటువంటి ఈ శరీరంలో ఉండబడేటువంటి యొక్క ఇంద్రియాలు, శరీరం మొత్తానికి కూడా కళ్ళు చాలా గొప్పవి, మరి ముఖము కళ్ళు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఎంత అధ్యక్షుడైంత నారాయణమూర్తి అయినా కూడా పురోభాగం ఈ కంఠభాగం నుంచి పై విభాగం లేకపోతే అగ్నిర్ముఖం బ్రహ్మ శిరహ అని చెప్పినటువంటి మంత్రోపాసన యొక్క ఫలం ద్వారా అనుగ్రహించే శక్తి నశించినప్పుడు అధ్యక్షుడిగా ఉంటే ఉపయోగం ఏమిటి కనుక అనే ఉద్దేశం చేత వారు ప్రయత్నం చేసినటువంటి వారి కిమిదం 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 కిమిదం, ఏమిటిది 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 ఏమిటిది, ఇప్పుడు ఏం చేయాలి, కిం కర్తవ్యం అని అనుకుంటూ అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉంటే జగద్రక్షకురాలైనటువంటి యొక్క జగదీశ్వరి అశరీరవాణి రూపంలో ఆకాశం నుంచి నాలుగు మాటలు వినిపించింది. జ్ఞానులారా, మహానుభావులారా, దేవతలారా, మీకు ఓ చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఇతను హయగ్రీవుడనే రాక్షసుడు తపస్సు చేశాడు గొప్పగా, దేవతాధర్మం ప్రకారంగా వారిని అనుగ్రహించాను. దేవతల వల్ల రాక్షసుల చావు లేకుండా నాకు వరం ఇవ్వమ్మా అని అడిగారు. మంత్రబలం వల్ల ఉన్నాడు గనక మరి ధర్మం ప్రకారంగా వరం అలా కాదయ్యా, పుట్టినటువంటి జీవి ప్రతి శరీరం కూడా గిట్టవలసిందే. జాతస్య ధ్రువర్మృత్యుర్ ధ్రువ జన్మ మృతస్యచ, పుట్టుట గిట్టుట కొరకే, ఇది లోక మర్యాద. దీన్ని ధిక్కరించి నేను ఇప్పుడు ప్రత్యేకించి మీకు ఇంకొక రకంగా ఇవ్వడానికి ఆస్కారం లేదు, ఏదైనా ఇంకొక వరం కావాలి అంటే కోరుకో అంటే అన్నాడు. దేవతల వల్ల నాకు చావు అక్కలేదని కొంటే నువ్వు మరి నువ్వు ఇవ్వట్లేదు కదమ్మా, నా పేరు గలవాడు ఎవరైనా ఎప్పుడైనా నన్ను చంపితే నాకు ఇష్టం. ఏకనామం సదాప్రీతి అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఒక చోట. అంటే ఒకే నామం గల వాళ్ళకి ఏమంటే గ్రహాలు బాగున్నాయా, కుజుడు బాగున్నాడా, రాహు బాగున్నాడా, ఇవన్నీ అడగక్కర్లా. ఏకనామం సదాప్రీతి, ఒకే నామం ఒకే రాశి. కనుక అలాంటి దేవతల వల్ల నేను పోయేట్లుగా వరం ఇవ్వమని అడిగారు. తథాస్తు అంది అమ్మవారు. కనుక ఇలాంటి వరములు ఇచ్చినటువంటి యొక్క సాక్షాత్ అశరీరవాణి రూపంలో ఉండేటువంటి అమ్మవారు ఆ యొక్క మరి హయగ్రీవుణ్ణి ఎలా భవిష్యత్తులో రక్షణ చేస్తుందో, ఈ హయగ్రీవుడు అనబడేటువంటి యొక్క ఈ ఇతని చరిత్ర శుభప్రదంగా ఎలా విలసిందో రేపటి కథాభాగంలో, అంటే సమయం కూడా దృష్టిలో పెట్టుకొని అన్యదా భావించవద్దు, 7:30 క్షమించాలి, 8:30 అయింది కనుక 7 గంటలకు మొదలుపెట్టాం. సుమారు 1:15 వరకు మిగతా విషయాలు మాట్లాడడానికి పెద్దలు అవకాశం కలిగింది. ఎందుకంటే మహాసముద్రం అండి ఇది, మహాసముద్రం. మహాసముద్రంలో పడినట్టే మాలాంటి వాళ్ళని మీరు ప్రేమాశ్రయంతో స్వామివారి కన్న వాళ్ళ బయటికి లాగాలి కానీ, లేకపోతే ఎక్కడికో పోతూ ఉంటాం. కనుక రేపు విషయంలో మంగళప్రదంగా మనం చెప్పుకుందాం. అమ్మవారు వరం ఇచ్చింది మనకు, ఏమండి అమ్మవారు వరం ఇచ్చింది రేపటి కార్యక్రమానికి. కనుక మంగళప్రదంగా మంగళవారం నాడు మంగళాదీని, ఏ మంగళ మధ్యాహ్నం రేపటి నుంచి జరగబోతోంది. కనుక శేషించిన కథాభాగం రేపు చెప్పడానికి కాస్త అందరూ కూడా అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ సభలో ఉండబడేటువంటి పెద్దలందరికీ దేవేచనాలకు నమస్కరిస్తూ, ఏమండి సూర్యగ్రహానికి రేపటి కార్యక్రమం ఉదయం సుమారు 7 గంటల నుంచి పెద్దలు చెప్పారు. మీ అందరికీ కూడా ట్యాంప్లెట్స్ పెద్దలు ఇచ్చే ఉంటారు, తెలియని వాళ్ళకి ఒకసారి సవినయంగా సభవాతరణం తెలియచేస్తున్నాం. 7 గంటలకు సుమారుగా కార్యక్రమం తొందరలో ప్రారంభమవుతుంది. మంగళప్రదంగా అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థితులు. స్వస్తి. రమారమణ గోవింద పార్వతీపతయే నమ హర హర మహాదేవ శ్రీమాత శ్రీ మహారాజ్ఞీకి జై.